ఆవిడే పోయింది. ఆవిడ తన కొడుక్కి ధనంజయుడు అని పేరెట్టిందిలేండి. ఆ ధనంజయుడు అనేవాడు ఏడ్చేట తల్లిపోయిన రోజున గుండెలు బాదుకులు ఏడ్చాడు. మామూలు ఏడుపు కాదు, మానవమాత్రుడు ఏడవడం అంత ఏడ్చాడు. ఎందుకో తెలుసా, నా తల్లి వంటి తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? భర్త పోయినా బాధపడకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది, నన్ను ఎంతో ప్రేమతో పెంచింది, ఆస్తి ఇచ్చింది, కేవలం కాశీ పంపించమని ఒక్క కోరిక కోరింది. ఇంతలో చచ్చిపోతుందా ఇంత చిన్న వయసులో నేను అనుకోలేదు. ఏదో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక అమ్మని తీసుకెడదాం అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు నా కొడుకులు 5 ఏళ్ళ వాడు అయ్యేలోపు నా తల్లి పోయింది. ఇప్పుడు నా తల్లి రుణం ఎలా తీర్చుకోను? ఇంక నేను అన్నం తిన్న నేను చచ్చిపోతానని నెత్తి మొత్తుకుని గుండెలు బాదుకుని ఏడవడం మొదలెట్టాడు. తల్లిని దహనం చెయ్యడు, ఏడుస్తాట, మంచినీళ్ళు తాగలేకపోయాట. నిజంగా కూడా అది ఎంతో శోచనీయమైన ఘట్టం కదటండి. మరి ఆ తల్లి మీద ప్రేమతో ఆవిడ కోరిక తీర్చలేనని ఏడుస్తూ ఉంటే అప్పుడు మహానుభావులు అయినటువంటి పురోహితులు అక్కడికి వచ్చి, ఎందుకు నైనా ఏడుస్తావు, మన చేతిలో ఏముంది, తల్లికి దహన సంస్కారాలు చెయ్యి, ఇలా ఏడవడం తప్పు అంటే మా అమ్మ కాశీ వెళ్ళలేదు కదండి, అందువల్ల నేను ఎలా దహనం చేస్తానండి అన్నట్ట. అప్పుడు వాళ్ళు ఒక ధర్మ సూక్ష్మం చెబుతాం, తల్లిని నువ్వు కాశీ తీసుకెళ్ళలేకపోయినా ఆవిడ్ని దహనం చేసి చితాభస్మము ఎముకలు కాశీ గంగలో కలిపితే ఆవిడ కాశీలో మరణించిన మోక్షాన్ని పొందుతుంది, పుణ్యం పొందుతుంది. తల్లిదండ్రుల్ని కాశీ తీసుకెళ్ళలేని వాళ్ళు తల్లిదండ్రుల్ని దహనం చేశాక అది కూడా 7 ఏళ్ల లోపు 7 సంవత్సరాల లోపు ఈ అస్థికలు చితాభస్మం గంగలో కలిపితే మంచిది. ఒకవేళ చితాభస్మం అస్థికలు దొరకకపోతే వాళ్ళ పేరుతో కాశీలో పితృతర్పణాలు చేయిస్తే మంచిది, 7 ఏళ్ల లోపు అది కూడా. అనగా మంచి మాట చెప్పారండి, మా అమ్మకి కాశీ దర్శనం చేయించలేకపోయినా చితాభస్మము ఎముకలు గంగలో కలిపితే పుణ్యం వస్తుందని మీరు చెప్పారు, అది నా నెత్తిన పాలు పోసినట్టు అయ్యింది, ఈ పని చేస్తానని. అప్పుడు ఆయన శోకం నుంచి తేరుకుని తల్లికి దహన సంస్కారాలు చేశాడు. అస్థికలని భస్మాన్ని 2 సంచుల్లోకి తీర్చుకున్నాడు. సంచుల్లో ఒకటి పట్టు సంచులు, పట్టుగుడ్డతో తయారు చేసిన సంచులో కొన్నింట్లో ఎముకలు కొన్నింట్లో భస్మం తీసుకున్నాడు. తీసుకుని తల్లి మీద ప్రేమ కదా, అందుకని ఎముకల్ని సంచయం చేయటం అంటే పోగు చేసేటప్పుట ఆ ఎముకల్ని పంచామృతాలతో అభిషేకించాట, ఆవు పాలతో అభిషేకించాడు, తేనెతో అభిషేకించాడు, గంగాజలంతో అభిషేకించాడు. ఇలా చేసి ఆ ఎముకలు జాగ్రత్తగా ఒక పట్టుగొడ్డలో మూట కట్టాడు, చితాభస్మ ఒక మూట కట్టాడు. ఈ మూటను ఏం చేశాడు, ఒక బంగారు పెట్టి చేయించాడు కోటీశ్వరుడు గనక, బంగారు పెట్టిలో పెట్టాడు. ఇంకా అమ్మ మీద ప్రేమ వల్ల ఈ బంగారు పెట్టిన వెళ్ళి వెండి పెట్టిలో పెట్టాడు, వెండి పెట్టిని రాగి పెట్టిలో పెట్టాడు, వీటన్నిటికీ తాళం వేశాడు. ఆ తర్వాత వీటిని ఒక మూట కట్టించాడు, సంచిలో పెట్టాడు. సరిగ్గా మాసికం పూర్తవగానే కాశీయాత్రకు బయలుదేరాడు. ఏదో 2-3 నెలలు నడిస్తే ఏకధాటిని పెడతాం, ఏదైనా మొత్తమే సంవత్సరీకంలోపు వెళ్ళొచ్చు కదా అనుకుని ఈ మూట బుచ్చుకు బయలుదేరాడు. ఈ మూట మొయ్యాలంటే కష్టం కదా, డబ్బులు పట్టుకెళ్ళాలి, ఈ భస్మం మొయ్యాలి, దారిలో కట్టుకోవడానికి బట్టలు పట్టుకెళ్ళాలి, అన్ని చోట్ల డబ్బులకి ఆహారం దొరకదు కాబట్టి కొన్ని చోట్ల ఆహారం దొరకని చోట వండుకోవడానికి పనికొచ్చే కొన్ని పాత్రలు కొంపటి ఏదో పప్పులు ఉప్పులు పట్టుకెళ్ళాలి కదా, ఇవన్నీ పట్టుకెళ్ళడానికి మూట మోసేందుకు ఒకటి అవసరం అయ్యాట. అందుకని వీళ్ళున్న శబర గ్రామంలో ఒక బోయవాడు ఉంటే బోయవాడి దగ్గరికి వెళ్ళి, ఒరే బోయవాడ, నాతో పాటు కాశీ వస్తే రోజుకు 1 బంగారు నాణ్యం ఇస్తాను నీకు, 1 నాణ్యం ఏకంగా. ఆ రోజుల్లో చిల్లి గవ్వలు ఇచ్చేవారు, ఇంతంత అర్ధనాలు అణాలకి దొరికే రోజులు, వస్తువులు దొరికే రోజులు, ఓ పైసా పెడితే ఇంత మిఠాయి దొరికే రోజులు. అటువంటి రోజుల్లో రోజుకు 1 బంగారు నాణ్యం ఇస్తాను నీకు, ఎన్నాళ్ళు పడితే 2 నాణాలు ఇస్తాను, వెళ్ళడానికి రావడానికి 1-6 నెలలు పట్టిందనుకో 180 నాణాలు ఇస్తాను. ఇంకెంతకంటే సంపద నీకు ఈ ప్రపంచంలో ఎవరెవరు, దానికి బదులుగా నా మూట ముల్లె నువ్వు మొయ్యి, కావిడి మొయ్యి అన్నట్ట. వాడికి మతిపోయింది, రోజుకు 1 బంగారు నాణ్యమే, అమ్మో అమ్మో అని గుండె పట్టుకుని కింద పడిపోయాట. అంటే అంత డబ్బు వస్తుందంటే వాడికి మతిపోయింది అనమాట, సంతోషంతో ఒప్పుకున్నాడు. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, వెళ్ళనా షౌకర్ గారితో అంటే వెళ్ళిరా అంది. అప్పుడు ఆయన ఒక కావిడి తీసుకుని, ఒక వేపేమో చితాభస్మం అవి ఉన్న మూట పెట్టి, ఇంకో దాంట్లో ఉప్పులు పప్పులు ఇవన్నీ పెట్టించి ఈ కావిడి వడిగించి మోయించుకుంటూ బయలుదేరాడు. అన్నమాట ప్రకారం రోజు ఏ రోజుకు ఆ రోజు నాణ్యం ఇచ్చేసేవాటి వాడికి. బోలెడు అంత ఐశ్వర్యవంతుడు, వాళ్ళ అమ్మ మీద అంత భక్తి కలిగిన మహాత్ముడు కనుక, అతడు మహాత్ముడు కనుక తల్లి కోసం అంత ఖర్చు పెడుతున్నాడు. ఇదే కొంతమంది అయితే పోయితే పోయింది, అమ్మ ఆస్తి దక్కింది అనుకుంటారు, కానీ ఆయన పరమభక్తుడు, అందుకే తల్లితో కోసం బయలుదేరాడు ఈ కావిడి పుచ్చుకొని. ప్రతిరోజు ఈ పెట్టి తీసుకుని పక్కకి వెళ్ళి దండం పెట్టుకుని దూరంగా వెళ్ళి ఆ డబ్బా తీసి, అమ్మా ఉన్నావా అని ఆ ఎముకలు చితాభస్మం చూసేవాట. ఇది బోయవాడికి ఆశ్చర్యం కలిగించేది, ఈ పిచ్చేటేంటి రోజు ఏంటి డబ్బా తీసుకుని దూరంగా పెడతాడు, ఏముందో డబ్బాలో అనుకునేవాడు వాడు పాపం. ఇలా మొత్తం మీద 2 నెలలు నడిచి 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 ఇంకొక 3 రోజులు ప్రయాణం చేస్తే కాశీ పెడతారట. 3-4 12 మైళ్ళు దూరానికి వచ్చారు వీళ్ళు. మొదట్లో స్పీడ్ నడుస్తారు కానండి, నా కాలు నడకన వాళ్ళు క్రమక్రమంగా కాళ్ళు కొంచెం వాచిపోతాయి, పుళ్ళు పడతాయి, నడవలేరు. మొదట్లో 10 మైళ్ళు, తర్వాత 5 మైళ్ళు, తర్వాత రోజుకు 1 మైల్ నడవడం కష్టం. మీరు చూడండి కావాలంటే కాలు నడకన వెళ్ళే వాళ్ళని అడిగితే చెప్తారు అన్నమాట. ఉపన్యాసం చెప్పేవాడు కూడా మొదటేమో పెద్ద గొంతుకుతో మొదలు పెడతారు, చివరికి వచ్చరికి 2-4 3-6 2-2 గంటలు గడిచాక, ఎందుకంటే ఓపిక అయిపోతుంది పాపం. అలాగే ఈయన కూడా నీరసపడడం వల్ల 12 మైళ్ళకి 3 రోజులు తీసుకోవాల్సి వచ్చిందట, ఇంకొక 3 రోజులు మజిలి. ఇలా ఉండగా అక్కడ అడవికి దగ్గరలో, గంగానదికి కాశీకి 12 మైళ్ళకి దగ్గరలో ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో ఒక రూమ్ తీసుకున్నాడు, ఒక గది. ఆ గదిలో ఈ బోయవాడిని సామాన్ని పెట్టాడు. ఈయనకి చేతస్తు ఎక్కువ, సొంతంగా వండుకుంటాడు ఎక్కువ భాగం. ఎక్కడ పడితే అక్కడ అడ్డమైన గడ్డి తినడం. ఈ ఊళ్ళో మంచి సామాన్లు బాగా దొరుకుతాయి, పప్పులు, చింతపండు, దాంతో పాటుగా ఏదైతే తోటకూర, గోంగూర ఇవన్నీ తెస్తాను. అవుపోలు తెస్తాను, జీడిపప్పు పాయసం చేసుకుందాం, పప్పు అన్నం తిందాం, హాయిగా తిందాం. రే ఈ గదిలో గుర్తిని మూట కాపలకు వస్తూ ఉంటారని చెప్పి ఆ సత్రం వాడికి అడ్వాన్స్ కూడా కట్టి సామాన్లు తేవడానికి బజారుకి వెళ్ళాడు. బజార్లో ఒక్కొక్క సామాను కొనుక్కుని తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం పూట ఎండకి తట్టుకోలేక వచ్చి, ఒరే బొయ్యవాడా మంచిరీళ్ళు రోయ్ అని రూమ్ ముందున్న అరుగు దగ్గర చతికిలు పడ్డట. ఇక్కడ చతికిలు పడి లోపల వాడు ఉంటాడు, వాడిని పిలిచాడు మంచిరీడు. మరి మంచిరీడు తగ్గితే కదలు లేనట్టుగా అయిపోయాడు ఆయన, కొంచెం ఎండకి వడగొట్టినట్టు అయ్యింది. అందుకని మంచిరీళ్ళు రోయ్ అంటే వాడు పలకడు. 2-3 సార్లు పిలిచి, ఈ దిక్కుమాలనాడు మోసిమోసి లోపల నిద్రపోతున్నాడేమో అని గది తలుపు తోసుకుని లోపల కడితే గదిలో మూట లేదు, వాడు లేడు, అసలు కావిడీ లేదు. దాంతో వీడికి అనుమానం వచ్చింది. ఆ సత్రం మేనేజర్ని పిలిచి, ఏమండి యజమాని గారు ఇక్కడ మా వాడు ఒకడు ఉండాలి, వాడు ఏంటంటే వాడు ఎవడో మాకేం తెలుస్తుందండి, మీరు అలా వెళ్ళగానే కావిడి పుచ్చుకుని ఎక్కడికో పోయాడండి అన్నట్టే వాడు. పోనీ వీడు వెళ్ళేటప్పుడు ఏమండీ ఈ ఇందులో ఉన్నవాడు బోయేవాడు చూడండి అని చెప్పాడా చెప్పలే, ఇతను నమ్మేశాడు వాడిని. తమ ఊరికి దగ్గరలో ఉన్న పల్లెటూరులోనూ బోయేవాడు వాడు, రోజుకు నాణ్యం ఇస్తున్నాడు, రోజుల తరబడి నడుస్తున్నాడు, ఎంత దూరం వచ్చాక వాడి మోటు ఎత్తు పారిపోతాడని వాడికి ఏమనుమానం వస్తుంది పాపం. అందుకని అయినా చెప్పలేదు, సత్రవాడు పట్టించుకోలేదు. ఈయన అలా సామాను కోసం బజారుకు వెళ్ళగానే వీడి మోటు ఎత్తుకుని పారిపోయాట. దాంతో వీడి గుండె జల్లు మంది భయపడిపోయాడు. తెచ్చుకున్న సామానుతో అన్నం వండుకోలేకపోయాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ చితాభస్మం ఏమైపోయిందో అనే బెంగ వల్ల. అందుకని ఏమీ చేయలేక అశనంబు మృంగుటకు చిత్తమొల్లదయ్యే, అన్నం తినడానికి మనస్సు అంగీకరించలేదు, మంచినీళ్ళు తాగలేకపోయాడు. అతి కష్టం మీద సత్రం వాడు తెచ్చిన మంచినీళ్ళు తాగి బాబో నా మూట పట్టుకుని వీడు ఎక్కడికి పోయాడండి అంటే ఇదిగో ఇలా వెళ్ళాడని చెప్పారట. అటు పరిగెత్తాడు ఈయన. ఏం పరిగెత్తినా ఎంత పరిగెట్టినా వాడు దొరకలేదు. 3 నెలలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినవాడు, ఇంచుమించుగా 2 నెలలు ప్రయాణం చేసినవాడు మళ్ళీ ఎంత దూరం వెనక్కి వెళ్ళాట, వీడి ఇంటికే పోయి ఉంటాడని. మళ్ళీ ఇంచుమించు కాశీకి వచ్చినవాడు రామేశ్వరం దాకా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ ఈ బోయేవాడి ఇంటికి వెళ్ళి, ఏమేమి ఆయన ఏంటంటే మా ఆయన్ని నీతో పంపాను, ఏం చేసావు చంపేసావా, రాజుగారి దగ్గర కంప్లైంట్ ఇస్తాను అది పైగా ఎదురు తిరిగి. తలారి దగ్గరికి వెడితే వెనక ముందు చూడకుండా అదో ఇబ్బంది కదా. వీడు పారిపోయాడు, దాక్కున్నాడు అనమాట ఎక్కడో. అందుకని ఇది తన భర్త ఇంటికి వచ్చి రాగానే, ఏమయ్యా ఎందుకు వచ్చామని అడిగితే, నేను షావుకారు గారు మూట ఎత్తుకు వచ్చేసాను, షావుకారు గారు వస్తే నా మీద కేసు పెడతాడు కాబట్టి నేను ఇంటికి రాలేదని, నన్ను ఏదో షావుకారు గారు చేసేశారని ఎదురు తిరిగి ఆయన వస్తే ఆయనతో దెబ్బలాడితే ఆయన భయపడిపోతాడు, ముందే ఎదురు తిరిగి దెబ్బలాడితే లాభం అన్నట్ట. అందుకని వాళ్ళ ఆవిడ వీడి మీద ఎగిరి గంతులేసింది, ఏం చేసావు మా ఆయన్ని చంపావా లేదా, ఇక్కడికి తీసుకొచ్చావా లేదా అంటే, మీ ఆయన నేనెక్కడ చంపుతానే, వాడే నా దొంప తెంచాడు, చంపడం పక్కన పెట్టు, మూట ఎత్తుకుపోయాడంటే మూట లేదు ఏం లేదు అందిట. అది సరే ఇదేదో డబ్బా ఇస్తోందని తెలుసు ఆయనకి. అందుకని ఆ రోజు నుంచి ఏం చేసేవాడు, ఆ పల్లెటూరు విడిచిపెట్టకుండా వాళ్ళ ఇంటికి ఎదురుకుండా పెద్ద చెట్ల పొదలు ఉన్నాయి, ఆ పొదల్లో మకాం పెట్టాడు ఆయన. 2 చెవిగోడీలు కలిసిన మంచినీళ్ళు తెచ్చుకుని మంచినీళ్ళు తాగుతూ చెవిగోడీలు తింటూ అక్కడే మకాం పెట్టాట. వీడు ఎప్పుడు వస్తాడో అప్పుడు పట్టుకుందామని. వీడు ఎప్పుడు వస్తున్నాడో దొరికేవాడు కాదు, ఎందుకంటే ఏ అర్ధరాత్రికో వచ్చేవాడు వాడు, ఆ సమయానికి పాపం నిద్రపోయేవాడు. ఇలా ఒక 5-6 రోజులు కాపలాకాయగా ఒకరోజు అర్ధరాత్రి దొంగలో వచ్చి గుడిసె తలుపు తీసుకుని వీడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. అది కనిపెట్టాడు ఈ ధనంజయుడు. పరుగులు వచ్చి వాడు చేయి గట్టిగా పట్టుకున్నట్ట. పట్టుకోవడంతో వాడు అని మూర్ఛ రోగం వచ్చిన వాళ్ళేగా మూతి పెట్టాట భయపడిపోతూ. అప్పుడు ఈయన నేను నీ మీద రాజుగారికి కంప్లైంట్ చేయడానికి రాలేదు, నీ మీద ఏ కేసులు పెట్టను, కావాలంటే ఇంకో 1000 నాణాలు నీకు ఇస్తాను, నీ మీద ఒట్టేసి చెబుతున్నాను, మీ ఆవిడ మీద ఒట్టని ఆ దంపతులు ఇద్దరికి నచ్చ చెప్పి, ఒరే నాయన నాకు డబ్బు ఎందుకురా, నీ మీద నీతో గొడవలు నాకెందుకురా, అవేమి నాకు వద్దు, మా అమ్మ అంటే నాకెంతో భక్తి, మా తల్లిని బ్రతికుండగా కాశీ తీసుకువెళ్ళలేకపోయాను, చచ్చాక చితాభస్మాన్ని ఎముకలనైనా కాశీ గంగలో కలుపుదామని అంత దూరం పెడితే పరమ దౌర్భాగ్యుడు నువ్వు, ఆ మూట ఎత్తుకుని ఎక్కడికో పోయావు, దొంగతనం చేసావు, అందులో ఏమన్నా ఉంటే నువ్వు తీసుకున్నాకు అక్కర్లేదు, నాకు ఆ చితాభస్మం ఇప్పించు, ఒక్క ఎముకైనా మా అమ్మ ఎముకి ఇప్పించంటే వాడు బాధపడుతూ, అయ్యగారండి మీరు అలా వెళ్ళగానే నేను ఆ మూట ఎత్తుకొచ్చిన మాట నిజమే, మీరు రోజు అమ్మగారి చితాభస్మము ఎముకలు ఉన్నటువంటి పెట్టి దూరంగా వెళ్ళి ఇప్పుతూ ఉంటే నాకు అనుమానం వచ్చింది, ఈ వైశ్యోత్తముడు ఏదో పట్టుకొచ్చాడు, అందులో కోట్లు విలువ చేసే వజ్రాలు నవరత్నాలు ఉన్నాయేమో, అవి లేకపోతే రోజు రహస్యంగా వెళ్ళి ఎందుకు చూస్తున్నాడు, పైగా ఒక మూట మోయడానికి ఎవడన్నా రోజుకు ఒక బంగారాన్ని ఇస్తాడా, కావిడ మోయడానికి ఎవడన్నా బంగారు నాణ్యం ఇస్తాడా, రోజుకు ఒక నాణ్యం ఇస్తున్నాడంటే గ్యారంటీగా ఇందులో నవరత్నాలు వజ్రాలు ఏవో ఉండుంటాయి, అవి అనంతమైన విలువ చేస్తాయి, ఎన్ని కోట్లు విలువ చేయకపోతే రోజుకు నాణ్యం ఇస్తాడు అని నాకు అనుమానం వచ్చింది, అందుకే మీరు అలా వెళ్ళగానే కావడిని దొంగతనం చేసి పట్టుకుపోయాను, అడవిలో కొంత దూరం వెళ్ళాక రహస్యంగా మోట ఇప్పాను, అందులో ముందేమో రాగి పెట్టి, రాగి పెట్టిలో మళ్ళీ వెండి పెట్టి, వెండి పెట్టిలో బంగారం పెట్టి కనబడ్డాయి, బంగారం పెట్టి ఉందంటే ఇందులో ఏమున్నాయో అని తాళం పగలగొట్టి చూస్తే అందులో ఎముకలు భస్మం కనబడ్డాయి, గుండెలు అవిసిపోయాయి, హడిలిపోయాను, చేతబడి మాంత్రికుడు ఏమో నువ్వు అనుకున్నాను, ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది మీ అమ్మ పోయినట్టుగా, సందేహం లేదు ఎముకలు భస్మం డబ్బు ఉంటాయనుకుని వస్తే చివరికి నాకు ఈ పెట్టి తప్ప ఏమీ దక్కలేదు అనుకుని ఆ చితాభస్మం అక్కడ పోసేసి అడవిలోనే ఎముకలు పారబోసి ఈ పెట్టులు పట్టుకొచ్చాను, పెట్టికి పెద్దగా డబ్బులు రాలేదు, దొంగ సొమ్ము కదా అందుకని ఎవడో రూపాయి ఇచ్చుకునేసేట, దొంగ సొమ్ముని ఎవరు పెడితే వాళ్ళు కొనరు, ఎక్కువ డబ్బులు ఇవ్వరు కదా, మెళ్ళో గొలుసుకు కొట్టేసి అమ్మేస్తే ఎవడమ్ముతు కొంటాడండి, ఎవడో దొంగ సొమ్ము కొనేవాడు కొంటాడు, కొనేవాడు ఏం చేస్తాడు 100,000 రూపాయల సరుకు 1,000 రూపాయలు ఇచ్చి కొంటాడు, అలా అయిపోయింది నా బతుకు నన్ను క్షమించండి అన్నట్ట, క్షమించడం అది పక్కన పెట్టు, మళ్ళీ మనిద్దరం నడిచి పెడదాం, నువ్వు ఎక్కడ ఎముకలు పోసావో ఎక్కడ చితాభస్మం పోసావో నాకు చూపించు, నేను చూస్తాను ఆ ఎముకలు చితాభస్మంలో భస్మం పోయిన ఎముకలన్నా మా అమ్మ ఎముకలన్నా కాశీగంగలో కలుపుతానన్నట్ట, మళ్ళీ వీడు ఈయంతో కలిసి బయలుదేరాడు, ఇద్దరూ కలిసి ఎక్కడ పారబోసారో అడవికి వెళ్ళారు, అది ఇంచుమించుగా కాశీకి ఒక 15 కిలోమీటర్ల దూరంలోనూ 15 మైళ్ళ దూరంలోనే అంత ఉందన్నమాట, అక్కడికి వెళ్ళారు ఏకంగా మళ్ళీ యాతనబడి, ఆ అడవి ప్రాంతంలో అడవి అంతా ఒకే రకంగా ఉంటుంది కదా, ఎక్కడ పోసాడు వీడికి తెలియట్లేదు, ఎముకలు చల్లినట్టి చోటెరుగడయ్యే, ఎముకలు చల్లినట్టి చోటెరుగడయ్యే దైవ వశమున ఆ భిల్ల తస్కరుండు దిగ్భ్రమం వెత్తి అచ్చోట తిరుగుచుండే తిరుగుచోటనే మరలను అరుగుచుండే. కాశీఖండంలో శ్రీనాథుడు రాశాడండి ఈ పద్యం, ఆ పద్యం చదివితే గుండెలు అవిసిపోతాయన్నమాట, తరుక్కుపోతాయి పాపం, ఎముకలు ఎక్కడ చల్లాడో వాడికి తెలియటం లేదు, అట్ట అడవిలో ఏ మూల ఏముంటాయి ఏం తెలుస్తుంది, సహజంగానే అడవిలో దిక్కులు తెలియవు, అందులో ఎప్పుడో జల్లేశాడు ఎముకలను చితాభస్మం, ఈలోపు ఎన్ని వర్షాలు వచ్చాయో, పైగా ఏ చెట్టు చూసినా ఒకే రకంగా అక్కడ అనిపిస్తోంది, హైదరాబాద్లోనే ఈ గుళ్ళోకి వచ్చినసారి 3 సార్లు తిరిగాడు ఒక ఆయన నన్ను ఇక్కడికి తీసుకొస్తూ, రోజు వచ్చేవాడే ఓ రోజుకు ఓ రూట్కి తీసుకొస్తున్నారు, గుడికి రావడానికే మనకి దిగ్భ్రమం వస్తే ఇంకా అడవి ఎలా ఉంటుంది, అందుకే ఇక్కడ దిగ్భ్రమం వెత్తి అచ్చోట తిరుగుతుండే, ఏ దిక్కు ఏదో తెలియకపోతే దిక్కు భ్రమ దిగ్భ్రమ అంటారు, దిగ్భ్రమ అంటే దిక్కులు తెలియకపోవటం అన్నమాట, దిక్కులు తోచకపోవటం, దిక్కుని కనిపెట్టలేకపోవటం, అందుకని దిక్కు భ్రమ అంటే దిక్కులు భ్రమని కలిగిస్తున్నాయి కనుక దిగ్భ్రమ అన్నారు, అలా దిగ్భ్రమ కలిగింది ఆయనకి, నా వల్ల కాదండి ఎక్కడ పారేశానో నాకు తెలియదు, ఇంకెన్ని రోజులు తిరుగుతానండి, నన్ను క్షమించండి అని వాడు వెళ్ళిపోయాట. అప్పుడు ఆయన ఏడుస్తూ గంగకి వెళ్ళలేక స్నానం చేయలేక, మా అమ్మ బావోయ్ మా అమ్మ ఎముకలు కూడా చితాభస్మం కూడా తీసుకెళ్ళి కాశీగంగలో కలపలేకపోయాను అని దుఃఖంతో నమశివాయని వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహం లేకపోతే, కాలభైరవ కటాక్షం లేకపోతే, ఎంతటి వాడైనా ఎంత ప్రయత్నించినా బ్రతికుండగానూ కాశీలోకి అడుగు పెట్టలేడు, చచ్చాక కనీసం ఎముకలు కూడా అక్కడికి వెళ్ళవు, అందుకే ఈశ్వర కటాక్షం ఉండాలి కాశీకి వెళ్ళాలి. ఈ కథ విన్న అగస్త్యుని భార్య లోపాముద్ర
ఆవిడికి కళ్ళు చెమర్చి వెంటనే కుమారస్వామిని ప్రశ్నించింది, ఏమండి ఆవిడ బతుకంతేనా? కాశీఖండం విందా? పరమ భక్తురాలు, కొడుకుని కాశీ తీసుకెళ్ళమంటే వాడు తీసుకెళ్ళలేదు, ఆవిడ ఎముకలు కూడా కాశీ వెళ్ళలేదు. కాశీ వెళ్ళాలి వెళ్ళాలని ఏడ్చిన ఆవిడకి ఇంకా మోక్షం లేదా ముక్తి లేదా అంటే అప్పుడు చెప్పాడు కుమారస్వామి. కంగారు పడక తల్లి, ఇప్పుడు అసలు కథ ఇంకా చెబుతున్నాను కదా, ఎవరైనా బతికుండగా కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలనుకుంటే కాశీకి వెళ్ళలేకపోయినా కాశీకి వెళ్ళిన ఫలితం వస్తుంది. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. నేను కాశీకి వెడతాను, అక్కడే ఉంటాను అక్కడే ఉంటానని నిరంతరం పలికేవాడు కాశీకి వెళ్ళలేకపోయినా కాశీకి వెళ్ళిన ఫలితం వస్తుంది. ఇప్పుడు ఆవిడ కాశీకి వెళ్ళలేకపోయింది, కానీ చచ్చేదాకా ఏమనుకుంది? కాశీ కాశీ అనుకుంది. ఆ పుణ్యం వల్ల ఏమైందిట, శరీరం విడిచిపెట్టాక కొంతకాలం స్వర్గానికి వెళ్ళింది. అక్కడ ఉండి ఈశ్వరానుగ్రహంతో భూలోకంలో కాశీరాజుగారి ఆస్థానంలో పనిచేసే ఒక పురోహితుడికి కూతురై పుట్టిందిట. వాళ్ళకి కాశీరాజుగారి ఆస్థానంలో పనిచేసి ఆయన అక్కడే కొంతకాలం ఉండి అక్కడే శివుడికి సేవ చేసి ఈ జన్మలో కాశీలో మరణించి ఆ తర్వాత మోక్షం పొందింది. కాబట్టి కాశీకి వెళ్ళాలనుకున్న కోరిక ఈ జన్మలో తీరకపోయినా తీరకపోవడం ఉండదు, ఏదో ఒక జన్మలో తీరుతుంది. అందుకే భక్తితో కాశీ గురించి వినాలి, కాశీని తలుచుకోవాలి, కాశీ వెళ్ళాలని కోరుకోవాలి, కోరుకోగా 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 ఎప్పుడో ఒకప్పుడు కాశీ వెడతాం. మొత్తం మీద వ్యర్థం కాదట అది. చేసిన దానం, విన్న పురాణ కథలు ఇటువంటివి ఏదో ఒకనాడు మనల్ని రక్షిస్తాయి. పుణ్యం ఎప్పుడు వెంటనే రాకపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత అయినా ఫలిస్తుందిట. ఏదో విచిత్రంగా ఉంటుందండి పుణ్యం యొక్క ఫలితం. పుణ్యం యొక్క ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేయాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. నాకంటే కొద్దిగా వయసులో పెద్దయిన ఒక శిష్యురాలు నాకు ఉండేది. నా శిష్యులు చాలామంది నాకంటే పెద్దవాళ్ళే, వయస్సులో పెద్దవాళ్ళు, జ్ఞానంలో కూడా పెద్దవాళ్ళు, ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, అందులో ఏం సందేహం లేదు. మీరు అందరూ జ్ఞానంలో పెద్దవాళ్ళు కాబట్టి ఇక్కడ ఎందుకు కూర్చుని వింటారు? భక్తి కలిగిన వాళ్ళు కనుక మీరు, నాకంటే గొప్పవాళ్ళు నా దృష్టిలో. అలాంటి ఒక ఆవిడ చాలా యాత్ర పడింది, ఆత్మహత్య తప్ప శరణ్యం లేదనుకున్నది. ఆ సమయంలో నేను కొంతకాలం పాటు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉద్యోగం చేసేవాడిని. ఓ 14 ఏళ్ళలో ఎంత చేశాను, 2004 వరకు చేశాను. ఉద్యోగం వచ్చింది కనుక ఆ ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో చెబుతూ, తెలియకుండానే భగవంతుడు ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్న తోటే అమ్మవారి యొక్క పీఠం కట్టమన్నాడు. లేకపోతే నాకు ఆ ఊరికి ఏ సంబంధమైన లేదు, కేవలం ఉద్యోగరీత్యా వెళ్ళాను, అక్కడ పీఠస్థాపన చేశాను. ఈ అమ్మాయి నా పురాణం వినడానికి వచ్చేది. అంబికా దర్బార్పతి కృష్ణ ఉన్నారు కదా, అంబికా కృష్ణ నాకు పరమశిష్యుడు, అందుకని రోజు వచ్చి గురువుగారు గురువుగారు అనేవాడైనా 1996 ఒక రోజున, ఏమండి గురువుగారు అంబికా అనే పేరుతో ఏదో వ్యాపారం చేస్తున్నాం మేము, అమ్మవారి చరిత్ర వినాలనుంది, ఆ చరిత్ర దేవీ భాగవతంలో ఉందని మీరు ఎప్పుడో ఒకసారి పురాణంలో చెబుతుంటే విన్నాను రామకోట్లో, ఆ దేవీ భాగవతం నా కోసం చెప్పగలరా అన్నాడు ఆయన. అంటే నేనన్నాను ఎగాదిగా చూసి 1996 కదా, 23 ఏళ్ల క్రితం, చెప్పగలరా ఏమిటండి, చెబితే నేనే చెప్పాలి అమ్మవారి చరిత్ర అన్నాను నేను. వెంటనే ఆయన ఇలాగే కూర్చునేవాడు, పాప కూర్చుని కింద కూర్చుని ఓ శివాలయంలో, పాత శివాలయంలో, ఆ శివాలయం కుప్పకూలిపోతున్నట్టు ఉండేదనమాట. అక్కడ దేవీ భాగవతం చెప్పగానే ఆ శివాలయం అద్భుతంగా నిర్మాణం చేశారు, శిథిలమైన ఆలయం. అలా పురాణం జరిగిన 40 రోజులయ్యింది, వెంటనే కమిటీ వాళ్ళు తయారయ్యారు, 70 లోపు ఏం అందంగా కట్టేశారండి. ఆ తర్వాత 18 పురాణాలు అక్కడ ఆయనే చెప్పించాడు, చెప్పాను. ఈ పిల్ల వినడానికి వచ్చేది. రోజు మేము రహస్యంగా ద్వారకా తిరుమలకి పాదయాత్ర మీద వెళ్ళేవాళ్ళం. 40 కిలోమీటర్లు ద్వారకా తిరుమల ఏలూరు నుంచి నడిచి వెళ్ళేవాళ్ళం. నాతో పాటు కొంతమంది భక్తులు, ఆత్మీయ భక్తులు 25-30 మంది వచ్చేవారు. సాటి లెక్చరర్స్ కొందరు ఇలా వినే పురాణం వినేవాళ్ళు, ఎక్కువ మంది కాకుండా కొద్ది మంది వెళ్ళేవాళ్ళం. మొత్తం మీద నేను 150 సార్లు వెళ్ళి ఉంటాను, ఆ అమ్మాయి 300 సార్లు వెళ్ళింది. ఈ ప్రతి వారం వెళ్ళిపోవడమే, తెల్లవారు అక్కడికి వెళ్ళడం, శనివారం రాత్రి వెళ్ళడం, ఆదివారం దర్శనం చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చేయడం, సోమవారం కాలేజీకి పోవడం. అందువల్ల వెడుతూ ఉంటే ఈ అమ్మాయి కూడా తిరుగుతూ ఈ కథలన్నీ చెప్పి, గురువుగారు నా జీవితంలో విముక్తి ఉందా అంది. పురాణములు శ్రద్ధతో విను అన్నాను. కాశీఖండం వింది, కాశీ మీద వ్యామోహం పెంచుకుంది. పెంచుకుని కొడుకు కూతురు ఆవిడికి, వాళ్ళని వదిలేసి 2007 సంవత్సరంలో అంటే నేటికి 12 సంవత్సరాల క్రితం 27 రోజులు కంటిన్యూస్గా అంబయాగం చేశాను అక్కడ. నేను 3 బ్యాచ్ల కింద, ఫస్ట్ బ్యాచ్ హైదరాబాద్ బ్యాచ్, మల్కాజ్గిరి నుంచి చాలామంది వచ్చారు అప్పుడు ఇక్కడ, రోజు పురాణానికి వెళ్ళడానికి వస్తున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, అందులో లంక శ్రీరామూర్తి గారు ఒక ఆయన. వీళ్ళందరూ ఒక 300 మంది కేవలం హైదరాబాద్ బ్యాచ్, ఇంకా హైదరాబాద్ తప్ప వేరే వాళ్ళు ఎవరు వద్దండి, ఈ బ్యాచ్ని మాత్రమే తీసుకెళ్దాం మొదటి బ్యాచ్ అన్నాను. ఈ మొదటి బ్యాచ్ 9 రోజులు కాశీఖండం విన్నారు, యాగం చేశారు.
ఇలాగ అక్కడ 9 రోజులు అయిన తర్వాత రెండో బ్యాచ్ 7 బ్యాచ్ వచ్చింది. అంటే మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చారు. మూడో బ్యాచ్ కేవలం ఇద్దరు ముత్తైదువులు వచ్చారు. ఈ 3 బ్యాచ్లతోటి అమ్మాయి వచ్చింది. యాగానికి వచ్చింది కానీ యాగం పురాణం అయ్యాక ఎవరికీ కనపడలేదు. అందరూ ఎంత వెతికినా కనపడలేదు. ఏం చేస్తారు, ఎవరు దాని వాళ్ళు రిజర్వేషన్ కనుక రైళ్లలో వెళ్ళిపోయారు. ఇక ఈ అమ్మాయి పిల్లలు, ఆ అమ్మాయి చెల్లెలు, వాళ్ళ అమ్మ నాన్న ఏమైపోయిందండి గురువుగారితో యాత్రకి వెళ్ళింది రాలేదు అక్కడ ఏమైపోయింది అనేవారు. ఆ అమ్మాయి పత్రం ఒక ఉత్తరం రాసిందిట, నేను కాశీలోనే ఉన్నాను, నా కోసం వెతకద్దు, వెతికితే నేను తస్తానని. ఇంతకీ అమ్మాయి ఏమిటంటే, యాగానికి వచ్చి నాకేమో జీవితం అంటే విరక్తిగా ఉంది, కాశీలో మరణిస్తే మోక్షం అని ఎవరికీ చెప్పకుండా ఈ 9 రోజులు యజ్ఞం అయ్యాక గంగలో దూకి చచ్చిపోవడానికి వెళ్ళింది. గంగలో దూకింది ఏమో, గంగలో దూకితే చచ్చిపోవాలని ఉందా అంటే ఆవిడకి యోగం బాగుండి. సరిగ్గా ఆవిడ గంగలో దూకగానే ఒక సన్యాసి వచ్చాడు అక్కడికి, జుట్టుచ్చుకుని ఈడ్చి ఒడ్డుకు లాగాడు. చద్దాం అనుకున్నవాడు బతికించాడు. భగవంతుడి లీలలవే, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడిని రక్షిస్తాడు. నేను 100 ఏళ్ళు బతకాలు అనుకున్నవాడిని ఎత్తిమీద ఫ్యాన్ పడి విడిదస్తాడు. అంతేత చావడానికి వెళ్ళినవిడ బతికింది. చాలా పొరపాటు అమ్మ నువ్వు చేసింది అని హిందీ వాటినైనా తిట్టి, మీ గురువుగారు చెప్పిన పురాణం నీకు సరిగ్గా అర్థం కాలేదు, కాశీలో తనయంతో తాను మరణించడాలి, అంతేగాని చచ్చిపోమని చెప్పారు, ఆత్మహత్య చేసుకోమన్నారా, ఇది గురుద్రోహం అనగానే ఏం చేయనండి, భర్త వల్ల నేను విసిగిపోయాను, ఆత్మహత్య తప్ప నాకు ఇంక దిక్కు లేదు, అందుకే ఇక్కడే ఉండిపోతున్నాను అంది. అంటే ఓ పని చెయ్యి అని అక్కడ కాశీరామ్ శెట్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ సిద్దిపేటకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది, ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరు ఎల్లారెడ్డిపేట. అక్కడ రఘునాథపల్లిలో ఏదో ఉంది. మొత్తం మీద ఎల్లారెడ్డిపేటలో నేను పురాణం చెప్పానులేండి. ఆ పురాణం చెప్పినప్పుడు ఓ జనం తెగొచ్చేసేవారు. వాళ్ళు అక్కడ ఆ ఎల్లారెడ్డిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, అది కరీంనగర్ డిస్టిక్ట్లో ఉంటుంది, వాళ్ళు ఒక సత్రం కట్టారు ఆంధ్రాశ్రమం దగ్గర. దానికి దాని సదాశివ మఠం అని పేరు పెడతారు. అక్కడ ఎప్పుడూ హరా సాంబ అని గానమే చేస్తారు. వాళ్ళ పనిది అందరూ కులాల వాళ్ళు ఐకమత్యంతో కులమత భేదం లేకుండా తలో రూపాయి వేసుకుని ఎప్పుడూ ఆ మఠం కట్టి హరసాంబ అని భజన చేస్తారు. నేను తరచుగా ఆ మఠంలో మకం వేసేవాడిని. ఒకప్పుడు ఈ అమ్మాయిని అక్కడున్న ఒక శేట్ గారికి, కాశీలో ఉంటున్నాడు కనుక కాశీరామ్ శేట్ అని ముద్దుగా పేరిట్టాను. ఆయన పేరు రాముడు, శ్రీరాము, రామ్ శేటు, కాశీరామ్ శేటు ఆయనకు అప్పగించారట. నా శిష్యుడు తెలిసిపోయింది ఆయనకి, సంతోషించి నీకు బ్రతకడానికి ఒక ఉపాధి చూపిస్తానని మలయాళస్వామి ఆశ్రమంలో పెట్టారు. ఆ మలయాళస్వామి ఆశ్రమంలో వేళకు వంట చేసి పెట్టే అన్నపూర్ణలు లేరు. అందుకని అక్కడ మేనేజర్ గారు, అమ్మాయి ఇంత అన్నం పెడితే నీకు మకాం ఇస్తాం, కాస్త జీతం ఇస్తాం అన్నారట. చావడానికి వెళ్ళినవిడు ఇప్పుడు ఆ మకాం పెట్టి మలయాళస్వామి ఆశ్రమంలో ఆవిడికి శారద అని కొత్త పేరు పెట్టారు. ఇప్పుడు హాయిగా ఉంది, పిల్లలు అద్భుతంగా చదువుకున్నారు, మహర్జాతకంతో అయ్యారు వాళ్ళు. ఇప్పుడు గురువు గారికి కూడా దర్శనం చేయిస్తారు. ఆ అమ్మాయిని ఒక రాజారెడ్డి గారు పోసి ఇక్కడ ఉన్న వాళ్ళలో చూసుంటారు. నేను సతీష్ ఒకడు చూశాడు, సతీషు పరమేశ్వర, సతీష్ వెనకతలు ఉన్నాడు. నాకు ఇక్కడ హైదరాబాద్లో ప్రథమ శిష్యుడు అండో ఈ వెనకతలు కూర్చున్న సతీషుడు, గురువు గారికి ఏకలవ్య శిష్యుడు, నిరంతరం సేవ చేస్తాడు. నేను వాళ్ళు ఆత్మీయంగా వీళ్ళని ఎందుకు ప్రశంసిస్తున్నానంటే, కాశీ నాతో వచ్చారు, యాత్రలు వచ్చారు, తద్వారా కాశీ ఫలితం మీ అందరికీ లభించడం కోసం వీళ్ళ పేరు చెబుతున్నాను. అంతకంటే పక్షపాతంతో చెప్పడలా. ఎందుకు చెబుతున్నానంటే, 12 ఏళ్ల క్రితం ఆత్మహత్యకు వెళ్ళి కూడా అక్కడ ఒక మహాయోగాన్ని పట్టి అక్కడే బతుకుతున్నది ఒక ఆవిడ. ఈ కాశీఖండం వినడం వల్ల, కాశీకి వెళ్ళాలి వెళ్ళాలనుకోవడం వల్ల ఈశ్వరుడు అలా అనుగ్రహిస్తాడు. మీరు కూడా అలా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే మీకు ఏదో రూపంలో ఈశ్వరుడు అక్కడికి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇది కాశీ మహిమ, ప్రత్యక్ష మహిమ. ఎప్పుడో పురాణాల్లోనూ కాశీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళడం కాదు, ఈ రోజుల్లో కూడా అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, చేతిలో చిల్లి కావలేని వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. ఎలా వెళ్ళగలుగుతున్నారు? కాశీకి ఆ మహిమ ఉన్నది. కాశీ మీద విన్నవాడికి అంత భక్తి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. నేను కాశీ వెళ్ళాలి, అక్కడే ఉండాలనుకుంటే ఇలాగే ఫలితం వస్తుందన్నమాట. ఒకవేళ ఎవరైనా కాశీకి వెళ్ళలేకపోయినా ఇలా అనుకుంటేనే ఫలితం వస్తే ఇంకా కాశీకి వెళితే ఎటువంటి ఫలితం వస్తుందండి? అంత గొప్ప మహాక్షేత్రం కాశీక్షేత్రం. అందుకే షణ్ముఖుడు ఏమన్నాడు చివరికి, నేను కాశీకి వెళతాననుకుంటే చాలురా, వెళ్ళలేకపోయినా ఆవిడికి తర్వాత జన్మలో అయినా మోక్షం వచ్చింది అన్నాడు. చేసిన ధర్మం, చేసిన పుణ్యం, పురాణ శ్రవణం, దానం, ఇవి చెడని పదార్థములు. చెడని పదార్థములు విష్ణు సేవ నిరతుల్లంటోంది భాగవతం అన్నమాట. చాలా కాలం క్రితం, ఇంకా కొద్ది రోజుల్లో శివరాత్రి వస్తుందనగా కాశీక్షేత్రానికి కొంచెం దగ్గరగా ఇప్పుడు కొంతకాలం ముఘల్ సరాయి అన్నారు, కానీ అది ముఘల్ సరాయి కాదు, అది చాలా గొప్ప క్షేత్రం.
అది అగస్త్యుడు తపస్సు చేసిన స్థలం. పండిత దీనదయాడు జంక్షన్ని మార్చారు. యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చాక ఆ దరిద్ర పేరు తీసేశారు. కాశీకి 16 కిలోమీటర్లు అన్నమాట. కాశీ వెళ్ళాలంటే పూర్వం ఆ ముఘల్సరాయ్ జంక్షన్లో దిగి అక్కడ నుంచి కారులో వెళ్ళేవాళ్ళు. వారణాసి స్టేషన్కి వెళ్ళకపోతే, కొన్ని రైళ్ళు వెళ్ళకపోతే, దాన్ని పండిత దీనదయాళ్ జంక్షన్, ఇప్పుడు దీనదయాళ్ జంక్షన్ అని పిలవండి. మనకి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఇబ్బంది లేదు. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు 9:35 రైలు ఉంటుంది, దానాపూర్ ఎక్స్ప్రెస్ 12791 ట్రైన్. ఆ ట్రైన్ ఎక్కితే 9:35 మర్నాడు మధ్యాహ్నం 2:35 కాశీలో డైరెక్ట్గా దిగుతాం. ఆ తర్వాత దీనదయాళ్ జంక్షన్కి ఎడుతుంది, ముందు కాశీకి ఎడుతుంది అది. కానీ అన్ని వేళలో దొరకని వాళ్ళు ఏదో రకంగా దీనదయాళ్ జంక్షన్లో దిగేవారు. ఆ ప్రాంతంలో చర్మాలతో చెప్పులు కుట్టుకునే ఒక ఆయన ఉండేవాడు, అతనికి రవిదాసు అని పేరు. ఇక శివభక్తుల్లో అంత గొప్ప భక్తులు లేరు. అందుకే పూర్వకాలంలో ఈ రవిదాసు వంశ వాళ్ళందరినీ కూడా, ఈ చర్మకారులందరికీ శివగోత్రమే గోత్రం. అసలు వాళ్ళు గోత్రం శివగోత్రం. అంతటి భక్తులు, శివభక్తులు ఈ ప్రపంచంలో మరొకళ్ళు లేరట. అటువంటి ఈ చర్మకారుల వంశంలో ఈ రవిదాసు ఉండేవాడు, శివగోత్రుడు ఆయన. కాశీకి 16 కిలోమీటర్ల దూరం అది. అక్కడ వాళ్ళకి ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు నుంచి 4 రోడ్ల జంక్షన్ దగ్గరకు వచ్చి అక్కడ మర్రి చెట్టు కింద కూర్చునేవాడు. చెప్పులు కుట్టుకునేవాడు, చర్మాలతో చెప్పులు కుట్టుకోవడం, ఎవరికైనా చెప్పులు తెగిపోతే కుట్టడం, ఎవరు ఏమి ఇస్తే పుచ్చుకునేవాడు. డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు కదట. చాలా గొప్ప భక్తుడు. శివభక్తులకి డబ్బు మీద వ్యామోహం ఏముంటుంది? నిజంగా ఆయన తలుచుకుంటే డబ్బు సంపాదించగలడు, చెప్పులు షాపే పెట్టగలడు. అయినా ఆయన చెప్పులు కుట్టి తక్కువ రేటుకి తక్కువ లాభానికి అమ్ముకునేవాడు. ఎవరైనా చెప్పులు తెగిపోతే వస్తే కుట్టి పెట్టేవాడు. చాలా సేవ చేసేవాడు. అనునిత్యం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 దాకా చెట్టు కింద కూర్చుని ఈ కాస్త డబ్బుతో ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయనకి 1 భార్య, 12 మంది సంతానం. ఇలా ఉండగా ఇంకొక 4-5 రోజుల్లోనూ 2 రోజుల్లోనూ మొత్తం మీద శివరాత్రి వస్తుందనగా, ఎక్కడెక్కడి జనాలు ఈ జంక్షన్ నుంచే, ఏది దీనదయాళ్ జంక్షన్ నుంచే కాశీకి ఎడతారు. అది 4 రోడ్ల జంక్షన్ అనమాట. ఆ కూడల నుంచి జనాలందరూ నడుచుకుంటూ కాశీకి వెడుతున్నారు. శివరాత్రికి కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుని తరిద్దామని వెడుతున్నారు. ఈయనేమో రోజులాగే ఉదయం 6 గంటలకి చెట్టు కింద ఈ చెప్పులు కుట్టే సామాగ్రి, తోలు, ఈ దారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అదేదో చిన్న దిమ్మ ఇవన్నీ పెట్టు కూర్చున్నాడు. కాస్త విభూతి పెట్టుకుని శివశివాని ఇక డ్యూటీలోకి దిగబోతూ ఉండగా, కాశీకి శివదర్శనం కోసం, శివరాత్రి పూట శివదర్శనం కోసమని మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నుంచి ఒక పండితుడు అక్కడికి బయలుదేరాడు. ఈయన మధ్యప్రదేశ్ వాడు. కాలినడకన ఓ 1 వారం రోజులు ఎంతో ప్రయాణం చేసి అక్కడికి వచ్చాట. తీరా కాలినడకన వస్తున్న ఆయనకి సరిగ్గా ఈ రవిదాస్ అంత దూరంలో ఉన్నాడనగా చెప్పు తెగిపోయింది, తోలు చెప్పు. ఇదేమిట్రా శుభమానని కాశీకి బయలుదేరితే చెప్పులు తెగిపోయాయి, చెప్పులు లేకపోతే నడవలే నేను, అసలే కాళ్ళలో ఏమైనా గుచ్చుకుంటే ప్రమాదం. అందులో షుగర్ పేషెంట్లకి కాళ్ళలో ఏదైనా గుచ్చుకుంటే మరీ డేంజర్ లేండి. అందుకని ఎవరన్నా ఇక్కడ చెప్పులు కుట్టేవాళ్ళు దొరుకుతారా లేక కొత్త చెప్పులు దొరుకుతాయా అనుకుంటే, సరిగ్గా చెప్పులు కుట్టేమన్న రవిదాసు గారు అక్కడే కనబడ్డాడు. ఈయనకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. చెప్పు తెగడం కాదు, చెప్పు చప్పును కుట్టేవాడు ఎదురుగుండా దొరకడం, అది అదృష్టం, అది శివానుగ్రహం అంటే అనుకుని వెంటనే అతని దగ్గరికి వెళ్ళాడు. చెప్పు కుట్టి పెట్టు బాబు అంటే ఆయన చెప్పు తీసుకున్నట్ట ఈయన పక్కనే ఓ స్టూల్ మీద కూర్చున్నాడు. కూర్చుని వాళ్ళు తిన్నగా ఉంటారా మన వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళ దగ్గరికి లేకపోతే ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డ్యూటీని బాడు చేయటం, కబుర్లు, సోది కబుర్లు మొదలెడతారు. ఈయన కూడా కబుర్లు మొదలెడుతూ, ఆ బాబు నీ పేరు ఏమిటంటే రవిదాస్ అన్నట్ట, చెప్పు కొడుతూనే. రోజు ఏమాత్రం సంపాదిస్తావేమిటి, ఆయన ఎంత సంపాదిస్తే వీడికి ఎందుకు చెప్పండి, తీర్థయాత్రకి వెళ్ళేవాడికి. పక్కవాడు ఏం సంపాదిస్తున్నాడో తెలుసుకోవాలి, ప్రతివాడికి కుతూహలమే, అతను ఎంత సంపాదిస్తే నాకే, అతను బతుకు అతనే బతుకుతాడు కానీ అతను సంపాదించింది నిజంగా ఒకవేళ 5 కోట్లు సంపాదించాడు, గురువుగారు ఈ 1 కోటి తీసుకోండి అని ఇస్తాడా, ఎవరు ఎందుకు వచ్చింది అడగడం దండగా. ఇక అక్కడి నుంచి బెంగ, వాడు 5 కోట్లు సంపాదించేట, నా దగ్గరే ఉంది అని ఆ పూట నిద్ర పట్టదు అన్నాం సైన్స్లో. అందుకని ఈ పిచ్చ సోది అనవసరం, కానీ ఈయన సోది మొదలెట్టాడు. ఏమి సంపాదిస్తామంటే ఏదో రూపాయో అర్ధ రూపాయో పావలయో వస్తాయండి, కుటుంబ పోషణకి ఏం లోట్లేదు, దేవుడి దయవల్ల, ఈశ్వరుడి దయవల్ల ఇంత అన్నం దొరుకుతుందని అన్నట్ట. అలాగా రవిదాసు ఏదో డబ్బు సంపాదిస్తూ బాగానే ఉంది. రేపు కాక ఎల్లుండి శివరాత్రి వస్తుంది, శివరాత్రి పర్వదినన్నాడు కాశీకి దగ్గరలో ఉండి కాశీ విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళవా, విశ్వేశ్వర దర్శనం చేసుకుంటే మహాపాపాలు పోతాయని ఎక్కడెక్కడి నుంచో మేమంతా పరిగెత్తుకుంటూ కాలినడకను వస్తున్నాం, అవిముక్త క్షేత్రం మోక్షక్షేత్రానికి దగ్గరుండి కూడా ఎంతసేపు డబ్బు సంపాదనైనా శివుడి దర్శనానికి వెళ్ళకూడదు నువ్వు అన్నాడు. అప్పుడు ఆయన తలెలా ఎత్తి అయ్యగారండి నేను ఇవాళ నిజంగా శివ దర్శనానికి పోతే ఇప్పుడు చెప్పు తెగిపోతే మీకు ఎవరు కొట్టి పెడతారండి అన్నాడు. నిజం కదా మరి, శివ దర్శనానికి వెళ్ళుంటే మీరేమైపోయేవారండి అంటే బాగానే ఉంది నాకు ఇంకోటి ఎవడన్నా కొట్టి పెడతాడు లేకపోతే ఏదో రకం పెడతాను కానీ నువ్వు మాత్రం మోక్షం పొందొద్దా నేను నీ మీద అభిమానంతో చెబుతున్నాను. విశ్వేశ్వరుడి దగ్గరికి శివరాత్రి నాడు వెళ్ళి దర్శనం చేసుకుంటే మహాపుణ్యం నాయన అన్నాడు. అప్పుడు ఆయన, మహాత్మా మీరు పండితులు, నేను కేవలం చెప్పులు కుట్టుకునేవాడిని, నాకేం సంస్కృతం రాదు కానీ తెలుసున్న ఒక్క ముక్క చెబుతాను. మంచంగాతో కఠవు తీమే గంగా అన్నాడు వాడు. వాళ్ళది హిందీ భాష కదా, అందుకని మనస్సు పవిత్రంగా ఉంటే మన దగ్గర ఉన్న చెంబులో నీళ్ళల్లో గంగ ఉంటుంది అన్నట్టు. చెప్పులు కుట్టుకోవడానికి ఏం చేస్తారంటే కాస్త నీళ్లు తీసి ఆ తోలు మీద చల్లుతారు కదా, నీళ్ళు అవసరం చెంబుతోటి. ఆయన దగ్గర ఒక రాగి చెంబు ఉంది, చెంబులో నీళ్లు ఉన్నాయి. మనస్సే గనక పవిత్రంగా ఉండి నిజంగా శివుడి మీద భక్తి ఉంటే ఈ చెంబులో నీళ్లలోనే గంగ ఉంటుందండి, గంగకి కాశీ వెళ్ళక్కర్లేదండి అన్నట్టు. అప్పుడు యగాదిగా చూసి బాగా చెబుతున్నావు కబుర్లు, ఈ మధ్యన ఎవడబడితే వాడే మెట్టవేదంతా చెబుతున్నారు, సర్లే నాకెందుకులే, శివుడి దర్శనం చేసుకుంటే బాగుపడతావు లేకపోతే నీ కర్మ ఎంతే, మళ్ళీ చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతావు అని. అంటే చెప్పులు కుట్టుకోకపోతే మళ్ళాంటి వాళ్ళు ఎలా బతుకుతావు, కొంచెం తేలిగ్గా తీసేసి ఎంత ఇమ్మంటావు అన్నట్ట. మీలాంటి పంతులు గారి దగ్గర మహాత్ముల దగ్గర డబ్బులు ఏం పుచ్చుకుంటానండి, నాకేమి ఇవ్వద్దు కానీ నాకు ఒక ఉపకారం చేయండి అన్నట్ట. ఎంత మంచివాడో, డబ్బులు కూడా వద్దుంటున్నావు, నీకేం ఉపకారం కావాలో చేస్తానన్నట్ట. ఈయన దుర్మార్గుడు కాదు నిజానికి, వీడు కూడా శివ దర్శనం చేసుకుని బాగుపడాలనే కోరికతో ఆ మాట అన్నాడు, కానీ అతని మీద అభిమానం కలిగి నువ్వేం చెబితే పని చేస్తానన్నట్ట. వెంటనే ఆయన పక్కన ఒక డబ్బా తీశాడు, ఆ డబ్బాలో వక్కలు ఉన్నాయి, ఆ వక్కల్లో ఒక పోక చెక్క తీసి, తాంబూలంలో వక్కలు వేసుకుంటారు కదా అలాంటి చెక్క తీసి వీడి చేతిలో పెట్టి, ఈ పోక చెక్కని శివరాత్రి పూట గంగానదికి నా కారుకగా ఇవ్వండి, గంగకి ఈ పోక చెక్క రవిదాస్ ఇచ్చాడని ఇవ్వండి అనగానే ఓ దారికే ఈ చెక్కని గంగలో విసిరేస్తాను నీ పేరు చెప్పన్నట్ట. అలా విసరకూడదు, మీరు గంగ దగ్గరికి వెళ్ళండి, శివరాత్రి నాడే వెళ్ళండి, వెళ్ళి గంగా గంగా నీ భక్తుడు రవిదాసు పంపిన కానుక నువ్వు చెయ్యి చాస్తేనే ఇస్తాను అనండి. అప్పుడు గంగ చెయ్యి ఎత్తితే గంగ చేతిలో ఈ వక్క పెట్టండి, గంగ చెయ్యి ఎత్తి పుచ్చుకోకపోతే మాత్రం ఇవ్వకండి, మీ బొడ్లో పెట్టుకుని మీరే తాంబూలంలో వేసుకు తినేయండి. గంగ ఇలా చెయ్యి చాసాలి, చేతిలో పెట్టాలి మీరు అనగానే యగాదిగా చూసేట ఇలా. మా అలాంటి మహానుభావులు నిరంతరం ఉపాసనలు చేస్తాం, మంత్రశపాలు చేస్తాం, అటువంటిది మాకు ఎప్పుడు గంగాదేవి చెయ్యి కాదు కదా, ఏమీ కనపడలేదు, వెంట్రుకు కూడా కనపట్టలేదు, వీడు అక్కడ చెయ్యి చాచి వక్క పుచ్చుకోమంటాడు అనుకుని సరే నా సమయం పోయింది, వాడు ఏమన్నాడు గంగకి వక్క ఏమన్నాడు, చెయ్యి చాస్తే ఏమన్నాడు, చాచకపోతే నన్నే వేసుకోమన్నాడు అనుకుని సర్లేనని వచ్చేసాడు. గంగకు వచ్చాడు, స్నానం చేశాడు, శివరాత్రి పూట కూడా అక్కడే ఉన్నాడు. శివరాత్రి అయిపోయాక శివ దర్శనం చేసుకుని ఇక మధ్యాహ్నం పూట బయలుదేరదాం అనుకున్న సమయానికి ఏ బొడ్లో ఏదో తగులుతుంది ఆయనకి, ఈ బొడ్లో తిరుగుకున్నాడు లేండి వక్క, ఆ పంచిలో కట్టుకున్నట్టు ముడేసుకుని ఆ ముడి కొంచెం గుచ్చుకుంది, ఏమిటా అని చూస్తే వక్క. అప్పటికి ఈ పంచతోటే స్నానం చేయటం వల్ల, ఆ పంచిని ఆరేయడం వల్ల కొంచెం కర్రు కూడా ఏర్పడింది అక్కడ. ఓహో మర్చిపోయాను సుమా, రవిదాసు లాంటి భక్తుడు ఒక వక్క ఇస్తే ఆ వక్క మరి గంగకి ఇవ్వద్దా అనుకుని ఈ వక్కని మోట్లోంచి తీసి ఆ వక్క ఇలా పుచ్చుకుని చెప్తో గంగానది దగ్గరకు వచ్చి, అమ్మా గంగామాత, నీ పరమభక్తుడు చర్మకారుడు రవిదాసు నీవు చెయ్యి చాస్తే ఆ చేతిలో పెట్టమని ఈ వక్క ఇచ్చాడు, పుచ్చుకుంటావా అని వేళాకోళంగా అడిగాడు. అలా అన్నాడో లేదో ధగ ధగ వెలిగిపోతూ గంగానదిలోంచి ఒక అపూర్వమైన చెయ్యి పైకి వచ్చింది, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుందంటే చెయ్యి, ఆ చెయ్యి ఎడమ చెయ్యి, ఎప్పుడు దేవతలకు ఎడమ చేతిలో పెడితే మంచిదని శాస్త్రం, ఎడమ చెయ్యి పైకి వచ్చిందిట. ఆ చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత బంగారపు గాజులు కంకణాలు ఉన్నాయి, ఆ చెయ్యిలా చాచి అంది తే అని చెయ్యిలా ఊపిందిట. అసలు చెయ్యి చూడడంతో వీడికి మాట పడిపోయింది, అలా ఉండిపోయాడు వాడు. చెయ్యి చేతికున్న గాజులు ఆ కాంతి చూడడంతో ఇక వీడ మోగవాడైపోయాడు. అందుకే వక్కెలా పట్టుకున్నాడు ఇవ్వడం లేదు, అందుకనే గంగానది ఏమందా చేతితో మాట్లాడకుండానే అన్నట్టుగా చూపించింది. అప్పుడు వీడు మెల్లగా పట్టుకొచ్చి ఆ చేతిలో పెట్టాడు. చుట్టుపక్కల వాడు చూస్తున్నారు, ఈ పిచ్చాడు ఏంటో గంగలోకి వక్క వేస్తున్నాడు తెల్లబోయాడు అనుకుంటున్నారు, కానీ ఈ చెయ్యి ఇతరులకు కనపడలేదు, కేవలం ఈ పండితుడికే కనపడింది. అంటే ఈయన సామాన్యుడు కాదని అర్థమైందా మీకు, ఆయన కూడా గట్టాడే. ఇప్పుడు ఆ వక్క పుచ్చుకున్న చెయ్యి ఇలా లోపలికి వెళ్ళిపోయింది. ఈయన అలా నిశ్చేష్టుడైపోయి, మహానుభావ రవిదాస, నువ్వు చెప్పింది నిజం నాయన, నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు, అందుకే కులానికి మతానికి సంబంధం లేదు, భక్తి అన్నిటికంటే గొప్పది. భక్తి కిన్న కరోతి అనుకుని వెనక్కి తిరగబోతూ ఉండగా మళ్ళీ గంగానదిలో ఇంకో చెయ్యి పైకి లేచింది. ఈసారి గంగానది కుడి చెయ్యి పైకి లేచింది. ఆ చెయ్యి అని ఆ దగ్గరికి పిలిచింది ఇతన్ని. ఈయన దగ్గరికి వెళ్ళాడు. ఈ కుడి చేతిలో ఒక అపూర్వమైన కంకణం ఉన్న, ధగ ధగ వెలిగిపోతున్న ఒక నవరత్నములు తాపడం చేసిన ఒక బంగారు కంకణం చేతికి వేసుకునే గాజు ఉంది. ఈ కంకణం అతని చేతిలో పెట్టి ఆ గంగానది అతనితో స్వయంగిలందిట. ఈ కంకణము రవిదాసుకి గంగానది కానుక అని ఆయన చేతిలో పెట్టు, ఆయనకే ఇయ్యాలి సుమారుగానే, అలాగే తల్లి అన్నాడు. ఇంకా కంకణం విలువ మానవ మాత్రుడికి కట్టలేడండి, ఈ భూమండలం అంతా అమ్మినా ఆ కంకణానికి విలువ సరిపోదట, అంత విలువైన కంకణం. ఆ కంకణం చేతిలో పెట్టగానే కళ్ళకు అద్దుకుని బొడ్లో పెట్టుకుని రవిదాసు దగ్గరికి బయలుదేరాడు. కొద్ది సేపట్లో రవిదాస్ దగ్గరికి వెడదాం అనుకుంటా, ఇంకో ఆ మాత్రం ఒక కిలోమీటర్ ఎడితే రవిదాస్ కనపడతాడు. ఆ సమయంలో ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, ఇటువంటి కంకణం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, మళ్ళీ ఇలాంటి కంకణం ఎవరూ చూడలేము, ఇటువంటి కంకణం ఉందని చెప్పినా నమ్మరెవరు. రవిదాస్ చేతిలో పెట్టేసిన తర్వాత ఈ కంకణం నేను చూడలేను. మా ఆవిడకి ఇటువంటి కంకణాలంటే చాలా ఇష్టం. ఒక్కసారి మా ఆవిడకు చూపించి రవిదాసుకి గంగ ఇచ్చింది అని ఆవిడకి చెప్పి ఆ తర్వాత పట్టుకొచ్చి అతనికి ఇస్తాను. ఈ ఓ వారం 10 రోజులు మహా అయితే ఆలస్యం అవుతుంది. ఈ వారం 10 రోజుల్లో అతనికి ఇవ్వకపోతే అతనికి వచ్చే నష్టం లేదు కదా. ఓ వారం రోజులు నా దగ్గర ఈ కంకణం ఉంటుందనుకుని మళ్ళీ అతనికి కనబడితే వెంటనే ఇవ్వాలిగా కంకణం. అందుకని ఆ చెట్టు వైపు వెళ్లకుండా అడ్డం తిరిగి పక్క నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడని పిలిచి, ఏమే ప్రపంచంలో పరమభక్తులు కొందరు ఉంటారని నేను చెబితే నా మాట నమ్మలేదు? ఓ చెప్పులు కుట్టుకునే చర్మకారుడు ఒక మాదికవాడు రవిదాస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంత భక్తుడో తెలుసా అని జరిగిందంతా చెప్పి గంగానది ఈ కంకణం అతనికి ఇమ్మనిచ్చింది, ఈ కంకణం నీకోసారి చూపిస్తున్నాను, బాగా చూడు, ఆ తర్వాత పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తానన్నాడు. ఆవిడ కంకణం చూసింది ఎగాదిగా, వెంటనే బీరోలో పెట్టేసింది. ఇదేంటి బీరోలో పెట్టేస్తున్నావు, పాపిష్టిదానా అన్నాడు. నీ మోహంలో ఉంది, గంగానది నీకే ఇచ్చిందయ్యా ఈ కంకణం, నీకు బుర్రలేదు కాబట్టి వెలగలేదు. ఒకటి ఆలోచించు, ఈ రవిదాస్ అయితే జీవితంలో గంగ దగ్గరికి ఎడతాడా? వెళ్ళడు. వెళ్ళకపోతే గంగ కంకణం ఇస్తుందా? ఇవ్వదు. గంగ కనపడిందంటే నీ తపస్సుకు మెచ్చి. రవిదాసు వక్క కాదు కాబట్టి వక్క గురించి ఆలోచించక నొక్కే ఈ కంకణం అంది. వక్క కోసం వెళ్ళి ఇది నొక్కే అనగానే ఆయన తెల్లబోయి, మహాపాపం, గంగానదికి తెలిస్తే శాపం పెడుతుంది, నీ మొహం తగలయ్యా అన్నాడు. అనేసరికి నేను చెప్పిన మాట వినకపోతే నీ మొహం నేను తగలేస్తాను, అందులో ఇప్పుడే వంట కోసం నిప్పులు రాజేశాను, జాగ్రత్త ఏమనుకుంటావు, పెళ్ళామా మజాక అన్నది. అలా ఆవిడ అన్న మాటని సీరియల్గా తీశారు, ఇప్పుడు సినిమా తీశారు పెళ్ళామా మజాక అని. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇలా పలికి ఈ కంకణం మందేన కానీ వీడు నెత్తి నూరు కొట్టుకున్నాడు. ఏం చేస్తాడు భార్య చేతిలో కీలుగమ్మ, ఒక్కొక్కళ్ళు ఉంటారండి బయటకు వస్తే ఇంత మీసాలు తిరుపుతారు కానీ ఇంట్లోకి వెడితే సలాం అలైకుం అంటారు, గులాం అంటారు, తప్పదు మరి ఏం చేస్తాం. ఆ మాత్రం అనుభవం ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికైనా లేకపోతుందా? కాబట్టి ఇప్పుడు ఆవిడ చెప్పిన పని చేయకపోతే కుదరదాయి. సరే ఇప్పుడు ఇంతకీ ఈ కంకణం ఏం చేద్దాం అంటాం అన్నాడు ఈయన. ఈ కంకణం మనం అమ్మలేము ఎలాగో, అమ్మినా మనకి ఎవడు డబ్బులు ఇవ్వడు, ఇది మన ఇంట్లో ఉంటే దొంగళ్ళు మన బుర్ర పగలు కొట్టి ఎత్తుకుపోతారు. ఈ కంకణం పుచ్చుకుని మన రాజుగారి దగ్గరికి వెళ్ళు. అందులో ఇవాడు మధ్యాహ్నం రాజుగారు కొలువులో ఉంటాడు. రాజా రాజా, గంగ నన్ను మెచ్చుకుని నా తపశ్శక్తికి మెచ్చుకుని ఈ కంకణం ఇచ్చింది, నీ కంకణం ఆయన చేతిలో పెడితే ఆయన మెచ్చుకుని అర్ధరాజ్యం ఇస్తాడు, లేదా 2 ఊళ్ళైనా ఇస్తాడు, అది ఇది కాకపోతే ఒప్పల్లో నీకు 500 గజాల స్థలమైనా కొనిపెడతాడు అనగానే సరే ఏం చేస్తామని ఈ కంకణం పుచ్చుకుని బయలుదేరాడు. ఈయన భార్య మాట తప్పదు కదా, రాజుగారు ఆ సమయంలో తాను తన భార్యతో పాటు ఎప్పుడు లేదు, భార్య కూడా పక్కన ఉంది టీపూట. రాజుగారు భార్యాసమేతంగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, సభాసదులందరూ ఉన్నారు. ఈయన వెళ్ళి మహారాజు గారితోటి ఈ కథను కొంచెం మార్చి చెప్పి, గంగ నన్ను మెచ్చుకుని కంకణం ఇచ్చిందండి, ఈ కంకణం నేనేం చేసుకుంటానండి, మీ చేతిలో పెడుతున్నానండి, మా ఆవిడ చెప్పగా అని ఆ కంకణం చేతిలో పెట్టగానే ఆయన మెచ్చుకుని, అబ్బబ్బబ్బ ఎంత బాగుందో ఈ కంకణం, ఇటువంటి కంకణానికి ప్రపంచంలో మనం చూడలేం అని ఆ కంకణం భార్యకిచ్చి, ఈ కంకణం ఇచ్చినందుకు నీకు అర్ధరాజ్యం ఇచ్చేసాను అన్నట్ట. అనగానే ఈయన గుండె పట్టుకుని, నిజమేనా అర్ధరాజ్యమే అర్ధరాజ్యమే అని కుప్పకూలిపోయాడు. ఆయన మొహం మీద కసి నీళ్లు చల్లారు, లేచాడు. ఈయన లేచాక అర్ధరాజ్యానికి దాన పట్టాన్ని రాస్తారు కదా, ఆ పట్ట ఒకటి రాసి సంతకం పెట్టబోతుండగా రాజుగారు రాణిగారు ఆగండి అంది. తీరా ఇంకా సంతకం పెట్టే ముందనమాట, ఆగండి అనగానే ఈయన తెల్లబోయి రాజుగారు భార్యకేసి తిరిగాడు. ఏమండి ఒక్క గాజు ఏం చేసుకుంటామండి,
ఒక గాజు కుడి చేతికి ఒక గాజు రెండో చేతికి వేసుకోవాలి కదా. ఈయన పరమ భక్తుడు, ఈయన అడిగితే గంగ ఏదన్నా ఇస్తుంది, ఒక కంకణం ఎలాగో ఇచ్చింది కదా. మళ్ళీ వెళ్ళి ఈయన కాశీకి వెళ్ళమనండి, కావాలంటే రథం ఏర్పాటు చేయండి, రథంలో కాశీ వెళ్ళి రెండో కంకణం అడుగుతాడు, గంగ రెండో గాజు ఇస్తుంది, రెండో గాజు కూడా ఇచ్చాక అర్ధరాజ్యం ఇద్దాం అంది. నిజమేనో, నీకు తట్టిన బుర్ర నాకు తట్టలేదు నాకు ఆలోచన అని వెంటనే రాజుగారు, రే నాయన నీకు అర్ధరాజ్యం గ్యారంటీ, ఇంకా సంతకం పెట్టడమేగా, మిగతావన్నీ అయిపోయి రిజిస్ట్రేషన్ ఒకటే మిగిలింది, రిజిస్ట్రార్ గారు కాస్త అబ్జెక్ట్ చేశారంతే. అందువల్ల నువ్వేం చేస్తావు, తక్షణం గంగానది దగ్గరికి వెళ్ళు, గంగని అడుగు, రెండో గాజు తేనగానే వీడు గుండెల్లో ఢామ్ అన్నట్టుగా దిల్సుఖ్ నగర్లో పేలి బాంబు పేలింది, మునిగిపోయాడు. వీడికి అసలు విషయం తెలుసు కదా, ఇప్పుడు వీడు గంగ దగ్గరికి వెడితే గంగ ఇస్తుందా, అది రవిదాసు గారికి ఇచ్చింది ఆవిడ. అందుకే నేను బెంగ పెట్టుకుని, మహారాజా నా తపశ్శక్తి అంతా ఒక్క గాజుతో పోయింది, ఇక ఇప్పుడు నా దగ్గర తపశ్శక్తి లేదు, గంగను అడిగితే నన్ను మింగుతుంది తప్ప నాకు ఇవ్వదు, నన్ను క్షమించనగానే రాజుగారు కళ్ళెర్రజేసి, తపశ్శక్తి కావాలంటే సంపాదించువాయ్, నీకు ఏడాది గడువు ఇస్తున్నాను, ఏడాదిలోపు రెండో కంకణం తెచ్చావా తెచ్చావు, లేదా నీకు అర్ధరాజ్యం కాదు శిరశ్ఛేద శిక్ష అన్నట్ట. అయిపోయిందా, నా తలకాయ అయిపోయినట్టే, ఇంక నేను బతకను, ఇంక నేను పద్మాకర్ గారి పురాణం ఏమంటాను, కాశీఖండం అయ్యాక పులిహారం తింటాను అనుకుని ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఏడుస్తావు ఏమిటయ్యా అంది ఆవిడ. ఇక ఏడవకి ఏం చేయమంటావు, నీ తాడిబొట్టు తెగిపోక తప్పదనగా నా తాడిబొట్టు చాంతాడంత బంగారంతో చేయించుకుంటాను లవ్వాయి, ఇంతకీ ఏం జరిగిందో చెప్పింది ఆవిడ. ఏం చెప్పను, ఏం జరిగింది చెప్పాడు. నేను ఇప్పుడు గంగ దగ్గరికి వెడితే గంగ నాకు ఇస్తుందా, నా మొహం చూస్తుందా, ఇక నాకు శిరశ్ఛేదం తప్పదు, ఇక ఏడాది బతుకుతాను, ఈ ఏడాదిలో శుభ్రంగా రోజు, ఈ ఏడాదన్నా నాకు వంట చేసి పెట్టి ఇన్నాళ్ళు నేను చేసి పెట్టాను, ఈ ఏడాది అన్నం తిని చచ్చిపోతానడు కానీ ఓరిపిచ్చాడా, నీకు కొంచెం బుర్ర తక్కువయ్యి, మా నాన్న సరైన వాడిని చూడలేదు నిన్ను అన్నదట. బుర్రే పోతుంటే ఇక బుర్ర తక్కువ ఏమిటి అన్నాడు మళ్ళీ ఈయన. ఇప్పుడు చెబుతున్నాను, కంగారు పడకూడదు, ఆపద వచ్చినప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు నీ తలకాయ పోతుందని నీ బెంగ, రెండో కంకణం తేవాలి అంతే కదా, దీనికి ఎంతెందుకు ఆలోచిస్తావు, ఆపద్బంధువుడు ఉండనే ఉన్నాడు కదా, ఎవరు, రవిదాసు, ఆయన దగ్గరికి పో, ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పు, ఆయన పేరు చెబితే గంగ రెండో కంకణం ఇస్తుంది అనగానే ఇప్పటికి సరైన సలహా ఇచ్చావు, బుర్రున్న పెళ్ళామి నువ్వు, ఎన్నాళ్ళు నా బుర్ర తిన్నావు కానీ ఇప్పుడు మంచి ఆలోచన చెప్పావు అని అప్పుడు భార్యను కొంచెం గడ్డం పట్టుకుని బతిమాలి ముద్దు కూడా పెట్టుకుని గౌరవించి హుటాహుటిన రవిదాస్ దగ్గరికి వచ్చాడు. ఈయన అదృష్టం వల్ల రవిదాస్ గారు అప్పుడే దుకాణం విప్పెట్టారు, వెంటనే కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. అదేమిటండి, తమరు పండితులు నేను చూస్తే చెప్పులు కుట్టుకునేవాడు నా కాళ్ళు పట్టుకుంటారంటే నాయన అహంకారం ఎప్పుడో పోయిందిరా, ఇంకా పండితుడు ఏమిటి పామరుడు ఏమిటి నాయన అని జరిగిందంతా చెప్పి, గంగ నీకు ఇచ్చిన కంకణం ఏదో మా ఆవిడకి చూపిద్దామని పెడితే ఆవిడ నాకు నెత్తి మీదకి ఇంత ఉరితాడు తెచ్చిపెట్టింది, నువ్వు ఇప్పుడు తక్షణం నాతో గంగానదికి కాశీకి రావాలి, గంగానదిని నా కోసం రెండో కంకణం అడగాలి, అడిగితే గంగ రెండవ కంకణం ఇస్తుంది, ఆ కంకణం నువ్వు నాకు ఇస్తే నేను రాజుగారికి ఇస్తే రాజుగారు నన్ను అనుగ్రహిస్తాడు, నేను అర్ధరాజ్యం మీద ఆశతోటి ఈ మాట అనల్లా, తలకాయ పోతుందనే భయంతో అడుగుతున్నాను, ఒక్క పండితుడి తలకాయ కాపాడవయ్యానగానే, ఓహో ఈ పండితుడా ఇప్పటికీ ఇంకా నీకు జ్ఞానోదయం అవ్వలేదా, మంచంగాతో కఠవతి మే గంగ, మనస్సు పవిత్రంగా ఉంటే ఈ కమండల జలంలోనే గంగ ఉన్నది అని ఆ కమండలమే చెయ్యి పెట్టి, అమ్మా గంగామాత ఈ మహాత్ముడిని రక్షించడానికి దయతో రెండో కంకణం విప్పించు అని చెయ్యి తీయడంతో ఆ కమండలంలో ధగధగలాడుతూ రెండో కంకణం తేలింది. ఆశ్చర్యపోయాడు పండితుడు, ఇప్పటికీ నాకు జ్ఞానోదయం అవ్వలేదు, ఇప్పుడు కూడా వీడు కళ్ళు తెరిపించాడని, నువ్వు కారణజన్ముడు నాయన, అందుకే జ్ఞానమునకు భక్తికి కులముతో సంబంధం లేదు, స్త్రీలు పురుషులు నపుంసకులు కులము వర్ణము ఇవేమీ లేవు అని ఒకటికి రెండుసార్లు సాష్టాంగపడితే, అయ్యా ఈ దండం నాకు వద్దు, దయతో మీరేమనుకోకండి, మీరు మహాత్ములు ఏదో తాత్కాలికంగా అజ్ఞానంలో పడ్డారు, మీరేమనుకోకండి కంకణం పట్టుకెళ్ళండి అన్నట్ట. అర్ధరాజ్యం రాజుగారు ఇవ్వగానే నీకు ఇస్తానంటే అర్ధరాజ్యం నాకు వ్యర్థరాజ్యం, నాకు కేవలం ఈ చెప్పులు కుట్టుకోగా వచ్చే డబ్బు చాలు, నా కష్టార్జితం చాలు, నాకేమొద్దు, మీరు పట్టుకుపండి మహాత్ములు, నేను మీకు ఇచ్చేశాను అన్నట్ట. అప్పుడు ఈ కంకణం పట్టుకెళ్ళిన ఈ పండితుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఇదివరకు నేను ఆడింది అసత్యం, ఇప్పుడు అసత్యం సత్యం చేస్తున్నాను అని జరిగిన కథంతా చెప్పి, ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకుండా గంగ నాకు కంకణం ఇచ్చిందని చెబితే మహాపాపం చేసిన వాడిని అవుతాను, ఒక మహాభక్తుడిని చూసి గంగను చూసి ఇన్ని అనుభవాలు పొందాక ఇంకా అసత్యం ఆడతానా, ఈ కంకణం రవిదాసే ఇచ్చాడు, నేను చేసిన పొరపాటు మన్నించండగానే రాజుగారు అప్పటికప్పుడే ఇతనికి అర్ధరాజ్యం ఇచ్చి స్వయముగా బయలుదేరి భార్యతో పాటు ఈ రవిదాస్ ఉన్న చోటుకి వచ్చి రవిదాస్ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకున్నట్టే శివభక్తుల పాదజలం గంగాజలం కంటే గొప్పదన్నారు. కుమారస్వామి అగస్త్యునికి లోపాముద్రకి అద్భుతమైన కథ చెప్పి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, కాశీకి వెళ్ళలేని వాళ్ళకి తరణోపాయం ఇదన్నమాట. కాశీకి వెళ్ళడానికి ఒకవేళ అవకాశం లేదు అంటే వెళ్ళ మానేమని కాదు, మళ్ళీ ఇది రవిదాసుని ఇంకోళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ స్థాయి వేరు. ఒకవేళ కర్మయోగం వల్ల ఎంత ప్రయత్నించినా కాశీకి వెళ్ళలేకపోయాం, విశ్వేశ్వర దర్శనం చేసుకోలేకపోయాం, అప్పుడు భక్తితో కాశీ కాశీ విశ్వేశ్వర అనుకోండి, ఎప్పుడు అనుకోండి. ఈ కాశీ మహిమ శ్రద్ధతో వినండి, వింటే ఉన్న ఊళ్ళోనే కాశీ విశ్వేశ్వరుడు మీకు దర్శనమిస్తాడు. మీరున్న నేలల మీద ఉన్న స్థలమే కాశీ, మీరు చూసే ఆ ఉమామహేశ్వర లింగమే విశ్వేశ్వర లింగం, మీరు తాగే నీళ్లున్నాయే ఆ ట్యాప్ వాటర్ అదే గంగాజలం. కాబట్టి ఉన్న చోటనే కాశీ పొందే సులభోపాయం ఇది అన్నాడు ఆయన. కాశీకి అపూర్వమైన శక్తి ఉన్నది, తలుచుకున్నంత మాత్రం చేతనే అనుగ్రహిస్తుందట, దర్శనం మాత్రం చేతనే అనుగ్రహిస్తుందట. కాశీక్షేత్రంలో పూర్వకాలంలో మణికర్ణికా ఘట్టానికి దగ్గరలో ఎక్కువ మంది చదువుకున్న పండితులు స్నానం చేసేవారు. అద్భుతమైన కథలు ఒకదాని తర్వాత ఒక కథ అన్నమాట. ఇవన్నీ కుమారస్వామి చెప్పాడు, నేను చెప్పేవన్నీ కాశీఖండంలో అగస్త్యుడికి లోపాముద్రకి కుమారస్వామి చెప్పిన కథలు, చాలా గొప్ప కథలు. నిజం చెప్పాలంటే మొత్తం కాశీఖండం చెప్పాలంటే నాబోటాడు ఒక 40 రోజులు చెప్పాలండి. ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని కథలు ఎన్ని విశేషాలు అనేక లోతులు, అసలు ఇడా పింగళా నాడి తత్వమసి ఇటువంటి వాక్యాలన్నీ వీటిలోనే ఉంటాయన్నమాట సప్తాహంలో. అందుకే ఏంటంటే పారాయణ చేస్తారు, ఎక్కడైనా పారాయణలో పూర్తవుతాయి తప్ప పూర్తిగా వర్ణించి చెప్పడం కుమారస్వామి నా వల్ల కాదంటే ఇక నేనేం చెబుతాను, ఆరు ముఖములు గలవాడు వల్లే కాదని ఆయనంటే 60 ముఖాలు కలిగిన అయినా చెప్పలేకపోతే 1000 ముఖాలు వాడు చెప్పలేకపోతే ఏకముఖుణ్ణి నేనేం చెప్పగలను, ఏకముఖి రుద్రాక్ష లాంటి వాడిని నేను. అందువల్ల కొంతవరకు చెప్పగలుగుతున్నాం, న్యాయం చేయగలుగుతున్నాం. ఈ మణికర్ణికా ఘట్టం దగ్గర ఎక్కువ మంది పండితులు ఉండి అక్కడ స్నానం చేసి సంధ్యావందనాదులు చేసుకునేవారట. కాశీకి మొత్తం 80 రేవులు ఉన్నాయి. ఇప్పుడు ఆ 80 రేవుల్లో కొన్ని మాయమయ్యాయి, ఇప్పటికీ 24 ఉన్నాయంటారు కానీ ఈ మధ్యన 64 ఎన్నో చూపిస్తున్నారు, వాటిని అవే చూపిస్తున్నారు. కానీ ప్రాచీన కాలం వేరు, ఆ రేవులు వేరు. ఈ రేవుల్లో ఉత్తమోత్తమైన ఘట్టములుగా మణికర్ణికా ఘట్టము, దశాశ్వమేధ ఘట్టం అంటే 10 అశ్వమేధయాగములు బ్రహ్మ చేశాడు అక్కడ, బ్రహ్మఘట్టము, హరిశ్చంద్ర ఘట్టము ఇవి బాగా ప్రసిద్ధి అన్నమాట. వీటిల్లో మణికర్ణిక దగ్గర ఇంకా ఎక్కువ జనం ఉండేవారు. గంగానది తీరంలో మాత్రం దానం పుచ్చుకోకూడదని ఒక శాస్త్రం ఉంది. ఎప్పుడూ కూడా గంగలో స్నానం చేసినట్టు, అందుకే అప్పుడు మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే అక్కడ పుచ్చుకోరు, అయ్యా రూముకి వచ్చేవ్వండి లేదా ఇంకో చోటకు వచ్చేవ్వండి అంటారు. సరిగ్గా మణికర్ణిక ఘట్టం దగ్గర రేవు దగ్గర దానం పుచ్చుకున్నవాడు చాలా ప్రమాదం పొందుతాడట. అందుకే తేలిగ్గా చెప్పాలంటే గంగ సాక్షిగా, గంగ కనపడుతూ ఉండగా దానం పుచ్చుకున్నవాడు ఉంటారు సరే, డబ్బులు చేత్తో పుచ్చుకున్నవాడు తాకినవాడు, వాడు 10 జన్మలు నరకం పొందుతాడట. అందుకని అక్కడున్న పురోహితులు ఏం చేస్తారు తెలుసా, మీరు ఇక్కడ సంకల్పం చెప్పండి, మీ రూముకి వచ్చేవండి లేదా బయటకు గంగకి దూరంగా వచ్చేవండి అంటారు. అంటే మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాక పుచ్చుకుంటారు, గంగ దగ్గర పుచ్చుకోరు. ఎవడన్నా పుచ్చుకుంటే మాత్రం వాడు గ్యారంటీగా నరకానికి పోతాడట. ఇది కఠోర నియమం. అందుకే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడన్నా మీరు గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ బ్రహ్మగారినో వెంట పెట్టుకెళ్ళినప్పుడు, ఏ అర్చకుండా వెంట పెట్టుకెళ్ళినప్పుడు సంకల్పం మాత్రమే అక్కడ చెప్పండి. ఏదో భూదానం చేస్తున్నాను గోదానం చేస్తున్నాను అలాంటి పండితులకు చెప్పండి, కానీ చేతికి డబ్బులు కానీ అవి మాత్రం ఇంటికి వచ్చాకవ్వండి లేదా ఇక్కడికి వచ్చాకవ్వండి, అక్కడ సంకల్పం చెప్పాలి, గంగకి దూరంగా వెళ్ళి డబ్బు ఇవ్వాలని నియమం అన్నమాట. తీరంలో ఇవ్వకూడదట, ఇస్తే కూడా పాపం అన్నారు. ఇప్పుడు అందుకని అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా గంగ యొక్క సన్నిధానంలో గంగ కనపడుతుండగా ఏమి పుచ్చుకోరు. అనుకోకుండా ఆ ఊళ్ళో ఓ దౌర్భాగ్యుడు పుట్టాడు, ఓ పండితుడి వంశంలో పుట్టాడు. వాడు చదువుకోలేదు పెద్దగా, అరుస్తాడు కాకపోతే రాజాధిరాజా అయ్యాని పండితులందరూ చక్కని స్వరంతో చెబుతూ వీడు పెద్ద గొంతుట్ట రాజాధిరాజా ఒకటే అరుస్తాడు. ఈ అరుపు తప్ప తక్కిన మంత్రం చెప్పలేడు వాడు. వాడికి బాత్తు బాత్తు మే బూతు హై అనమాట, బాట మాట మాటకి బూతే, చదువుకోలేదు పెద్దగా. కానీ నటించేవాట, కొంతమందికి విద్య కంటే నటన ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంతమంది చూశారు లేదు మీరు వాడేది పెద్దగా నోరిప్పడు కానీ ఎంత విభూతి పూసి మాయించి పొట్టేసుకుని దిట్టంగా ఉండి కుండలాలు పెట్టి కంకణాలు వేసి చూడడానికి భయంకరంగా కనపడతాడు. చూస్తే వాడు ఎవడో పండితుడు అనిపిస్తాడు అనమాట. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనచ వకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం. ఎప్పుడు మనిషికి గౌరవం కావాలంటే ముందు వస్త్రం బాగుండాలి, చక్కని కండువ, చక్కని పంచే లాల్చి ఇవన్నీ ఉంటే పర్వాలేదు అండి పండితుడు అని అంటారు. అదే ఓ పిచ్చిగొడ్డ లుంగి కట్టు కూర్చుంటే ఈ పంతులు గారికి రిక్షా ఇద్దామా ఆటో ఇద్దామా అనుకుంటారు. అంటే ఫ్రీగా కాదు, అది కూడా అద్దెకి మళ్ళీ. అందుకని ముందు కొంచెం తప్పనిసరి పరిస్థితుల్లో పంచి పాక కట్టాలి. కొద్ది రోజులు ప్రసిద్ధికి ఎక్కాను కాబట్టి ఇప్పుడు నేనేం కట్టుకున్నా, అసలు ఏం కట్టుకోకపోయినా మీరేం అడగరు. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే ముందు కొంత ఆకర్షణ వస్త్రంలో ఉంటుంది, తర్వాత బట్ట ఎంత బాగున్నా శరీరం కూడా బాగుండాలి. అందరూ నాలాగా మరి మన్మధుడులో అందంగా ఉండలేరు కదా, మరి ఈ నిగనిగలాడే జుట్టుతోటి. కాబట్టి శరీరం కూడా బాగుండాలి. వస్త్రము అంటే వకారం, వపుష్ శరీరం, ఇది బాగుండాలి. శరీరం భగవంతుడు ఇచ్చింది, మనం ఉన్నదాన్ని కాస్త మెరుగులు దిద్దుకోవాలి. అందుకే కొంతమంది ఉన్న మేసాలకి ఏదేదో ఇలా పెన్సిల్ పెట్టి నెత్తికి పెట్టి విగ్గులు పెట్టి నానా యాతన పడతారు. మొత్తం మీద ముందు వస్త్రం, తర్వాత వపుష్ శరీరం బాగుండాలి. వస్త్రం బాగుంది శరీరం బాగున్నా వాక్కు బాగాలేకపోతే, మంచి మాటలు మాట్లాడకపోతే వచ్చిన వాళ్ళల్లో తెగ తిట్టాడు అనుకోడు, చి నీ మొహం తగలే కూర్చో అని తిడితే ఎవడొస్తాడండి గుళ్ళోకి. అందువల్ల వచ్చిన వాడిని రండి కూర్చోండి అని పిలిచి శతకోపం పెడితే వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి నేను వచ్చిన వాడిని తిడితే నా దగ్గరికి ఎవరు రారు. వాక్కు కూడా బాగుండాలి, ప్రేమగా మాట్లాడాలట. వస్త్రము, వపుషు, వాక్కు ఈ మూడు బాగున్నాయి. విద్య లేకపోతే ఉపయోగం ఉంది, ఎంత బాగా మాట్లాడినా చదువు కూడా ఉండాలి వాడికి. సంస్కృతం మీద వాటి మీద పట్టు ఉండాలి, మంచి మంత్రం బాగా చెప్పాలి, పురాణం బాగా చెప్పాలి, శ్లోకానికి అర్థం చెప్పగలిగి ఉండాలి. లేకపోతే వీరు బాగా మాట్లాడతాడు కానీ పెద్దగా చదువుకోలేదండి అంటారు. కాబట్టి విద్య ఉంటేనే వాడికి గౌరవం వస్తుంది. ఈ నాలుగు ఉన్నాయి, వస్త్రము, వపుషు, వాచ, విద్య ఉన్నాయి. కానీ వినయం లేదు, అందరినీ కసురుకొని తిడితే ఈయన అన్నీ బాగున్నాయి కానీ తిడతాడండి, బహ్ ఈయన దగ్గరికి వెళ్ళలేమండి అంటారు. కాబట్టి వినయము కూడా ఉండాలి. అన్ని వాగుడింతో చూడండి, వస్త్రేణ, వపుష, వాచ, విద్యయ, వినయేనచ, వకారై పంచభిర్హీను. ఈ వకారగుణింతం, ఈ వాగుడింతం అనే ఐదింటితో వచ్చే అక్షరములు లేకపోతే వాడికి శోభ ఉండదు, కీర్తి ఉండదు. అందుకని ఐదు ఉండాలన్నమాట, వస్త్రం, విద్య, వినయం, వాక్కు, శరీరం, అన్నీ బాగుండాలి. వీడికి శరీరం మాత్రం బాగుంది, బట్ట బాగా కట్టేవాడు, మంచి పట్టు వస్త్రం కట్టేవాడు, మంచి దిట్టంగా ఉండేవాడు. కట్టేది పట్టు, మనిషి దిట్టం, భాష లేదు, పాండిత్యం లేదు, గొంతు మాత్రం పెద్దది అరుస్తాడు. ఇది క్రమంగా ఊళ్ళో వాడికి తెలిసి ఊరికే విభూతి పెడతాడు, వీడు దొంగరా, వీడికి చదువు రాదురా అనేవారట. క్రమంగా వీడికి డబ్బులు దానం ఇచ్చేవాడు తగ్గారు. దాంతో వీడు ఏం చేసేవాడు అనమాట, ఒకరోజు విభూతి పెట్టి వీరశైవుల్లో తిరిగేవాడు, ఓసారి పట్టినామాలు పెట్టి వీర వైష్ణవుల్లో తిరిగేవాడు, ఓసారి అమ్మవారి భక్తుల్లో తిరిగేవాడు. ఇలా మొత్తం మీద అన్ని వేషాలు, నానా వేషాలు వేసేవాడు. ఒకసారి జైనం, ఓసారి బౌద్ధం, ఓసారి నాస్తికులతో కూడా తిరిగేవాడు. ఎక్కడ డబ్బు వస్తే అక్కడికి పోయేవాడు. డబ్బుకి నానా రకాలుగా పాటలు పడేవాడు, గడ్డి గరిచేవాడు, అడ్డమైన దానం పుచ్చుకునేవాడు. వాడు వీడు అనే తేడా లేకుండా పాపిష్టివాడు సొమ్ము కూడా పుచ్చుకునేవాడు. వాడికి ఒక పెళ్ళం, ఇద్దరు కొడుకులటివైగా, మొత్తం కుటుంబం నలుగురు. ఈ విధంగా కొంతకాలానికి వాడు ఇష్టం వచ్చినట్టు పాపిష్టి దానాలు పుచ్చుకుని, చెత్తదానాలు పుచ్చుకుని, చెయ్యరాని పనులు చేసి రోజుకో వేషం మార్చి డబ్బు సంపాదిస్తూ ఉంటే కాశీలో వాడికి విలువ తగ్గిపోయింది. కాబట్టి ఊళ్ళో వాళ్ళు పెద్దగా గౌరవించేవారు కాదు. వీడు రోజు మడికరికి దగ్గర కూర్చుని కొత్తవాడు ఎవడొస్తాడా, వాడి దగ్గర ఎలా దానం లాగుదామా, ఉన్నది వాడి దగ్గర ఎలా ఓల్చుకుందామా అని చూసేవాట. ఇట్లుండగా ఒక కాటికాపరి అక్కడికి వచ్చాడు. ఈ కాటికాపరి పొరపాటున ఒక హత్య చేసాడట. ఆ హత్యాపాపం ఎలా తొలగుతుంది అంటే, ఓ పెట్టి నిండా బంగారం పట్టుకెళ్ళి మణికర్ణికా ఘట్టం దగ్గర ఎవరికైనా ఇస్తే హత్యాపాపం పోతుంది, గంగ సాక్షిగా ఎవరికైనా ఇస్తే అంటే బంగారం, వాడు ఎన్ని పాపాలు చేసినా పోతాయని కొన్ని శాస్త్రాల్లో ఉంది. అందుకని పాప కాటికాపరి ఓ పెద్ద పెట్టి నిండా బంగారం వేసుకుని అచ్చులు అచ్చులు అటుపోయిగా కడ్డీలు కింద పోసి, ఆ బంగారం ఆ రోజుల్లో 86 కేజీల బంగారం, దాన్ని ఓ పెట్టిలో వేసుకొచ్చాడు. 86 కేజీస్ 86 కేజీల బంగారం కడ్డీలు అచ్చులు వేసి గంగకు వచ్చాడు. వచ్చి రావడంతో ఎవరైనా పుణ్యాత్ములు సంకల్పం చెప్పి గంగలో స్నానం చేయించి నేను చేసిన బ్రహ్మహత్యాపాపం తొలగడానికి దానం పుచ్చుకుంటానంటే నేను బంగారం పట్టుకొచ్చాను, ఈ పెట్టి నిండా బంగారం ఉంది, ఈ బంగారం లాంటి బంగారం, మళ్ళీ బంగారం లాంటి బంగారం ఏది, శుద్ధ బంగారం, కల్తీ లేని శాల్తీ, ఇది నేను దానం చేస్తాను, దయతో నన్ను బ్రహ్మహత్యాపాపం నుంచి విముక్తుణ్ణి చెయ్యండి, నాకు సంకల్పం చెప్పించి స్నానం చేయించండి, ఈ పెట్టి వాళ్ళకి ఇస్తానడగానే అసలే గంగానదీ తీరంలో ఏం పుచ్చుకోకూడదు, పైగా ఈయన బ్రహ్మహత్యా పాపం పుచ్చుకోమంటున్నాడు. కాశీయట బ్రహ్మహత్యా పాపమట పుచ్చుకొని వెర్రియు కలడే అనుకున్నారు వచ్చిన వాళ్ళంతా. అక్కడ ఉన్న పండితులు, మాకొద్దు బాబు, నువ్వు పెట్టి బంగారం ఇస్తే పెట్టితో పాటు బ్రహ్మహత్యాపాపం కూడా మాకు అంటగడతానంటున్నావు, బ్రహ్మహత్యాపాపం నీకు ధార పోస్తాను, ఆ ధార పోసినందుకు హత్యాపాపం స్వీకరించినందుకు బంగారం ఇస్తానంటావు కదా సంకల్పంలో, చూస్తూ చూస్తూ ఎవడన్నా పాపం పుచ్చుకుంటాడా అని ఎవ్వరూ పుచ్చుకోలేదు. పాప ఆయన నిరాశతో పొరపాటున మా శ్మశానానికి ఒక ఆయన వస్తే చంపానండి, చంపాలని చంపలేదు అండి పాపం, ఏదో శవం వచ్చింది, ఆ శవాన్ని తగలబెట్టడం కోసమని కొంతమంది వచ్చారు, వాళ్ళల్లో ఒకడు కాటి సుంకం కట్టకపోతే, కాటి సుంకం కట్టకపోతే శవం కాల్చడానికి వీల్లేదు అని చేతిలో ఉండే కర్రలో విసిరట్ట పొరపాటున, అది వచ్చి ఓ బ్రాహ్మడికి నెత్తికి తగిలింది చచ్చిపోయేటండి. పాప ఆయన అక్కడికి వచ్చి ఈ శవదహనానికి మంత్రం చెబుదాం అనుకున్నాడు, ఆయనకే మంత్రం చెప్పవలసి వచ్చింది. అలా ఒక పురోహితుడు చెప్పిన మహాపాపం, అందులో బ్రాహ్మణి తప్పడం మహాపాపం కదా, బ్రహ్మహత్యాపాపం నాకు పోవాలి, పోవడానికి డబ్బిద్దామని వస్తే ఎవరూ పుచ్చుకోరేమన్నట్ట. అప్పుడు వాళ్ళలో ఒక ఆయన, ఒక పండితుడు, నువ్వేం బెంగెట్టుకోకర్లా, ఈ ప్రపంచంలో ఏ దానమైనా పుచ్చుకుని ఏ పాపమైనా స్వీకరించేవాడు మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, ఇదిగో వీడు ఉన్నాడు వీడు అని సైగ చేసి వాడు అడ్డమైన గడ్డి కొరుస్తాడు డబ్బు కోసం. వాడు చెవులు కుండలాలు పెట్టుకున్నాడు, పుట్టడం బ్రహ్మవంశంలో పుట్టాడు, చదువు రాదు, పాపిస్తాడు, వాడికి ఇచ్చే పర్వాలేదు, ఎవడికి ఇచ్చినా పాపం పోతుంది అన్నట్ట. మంచివారండి మా చెడ్డ మంచివారండి బాబా, మీరే ఎంత మంచివాడు చూపించారు అనుకుని ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి, అయ్యగారండి ఇందాక నుంచి అరుస్తున్నాను, నా మాట ఎవరు వినలేదనుకుంటాను, తమరు విన్నారా అంటే అప్పుడే వచ్చేట్లండి వాడు, అందుకని ఏమన్నావు అన్నట్ట, నేను ఒక బ్రహ్మహత్య చేశాను, ఆ హత్యాపాపం పోయి నేను మోక్షానికి వెళ్ళాలి, దానికి నాకు సంకల్పం చెప్పి గంగలో స్నానం చేయిస్తే సంకల్పపూర్వకంగా మీరు దానం తీసుకుంటే ఈ పెట్టి నిండా ఉన్న బంగారం మీకు ఇచ్చేస్తాను అన్నట్ట. అనగానే వీడు గుండెలు బేజారెత్తిపోయే పెట్టి బంగారమే అనుకున్నాడు. అనుకున్న తర్వాత వాడు ఏం చేశాడో తెలియాలిగా మరి, రేపు మళ్ళీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.